ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಪಕಮಕರಾಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಗಂಗಾತರಂಗರಮಣೀಯ ಜಟಾಕಲಾಪಂ ಗೌರೀನಿರಂತರ ವಿಭೂಷಿತ ವಾಮಭಾಗಂ ನಾರಾಯಣ ಪ್ರಿಯಂ ಅನಂಗಮದಾಪಹಾರಂ ವಾರಾಣಸೀಪುರಪತಿಂ ಭಜ ವಿಶ್ವನಾಥಂ ಭಜ ವಿಶ್ವನಾಥಂ. ಯಜ್ಞದೀಕ್ಷಿತುಡು ಸದ್ಗುಣಾಲ ರಾಶಿಯನ್ನು ಕೊಡುಕು ಪಡ್ತಾಡನ್ನು ಭಾವಿಸ್ತೇ ದುರ್ಗುಣಾಲ ನಿಲಯಮೇನು ಗುಣನಿಧಿ ಬಿಟ್ಟಾಡು. ವಾಡು ನಾನಾಭ್ರಷ್ಟುಡೈ చివరికి సమస్తం జోదంలో ఓడిపోయాడని చెప్పుకున్నాం మనం. ఒక అంగుళీయకాన్ని ఓ దురోధరుడి చేతికి చూసి, ఓ జోదగాడి చేతికి చూసి వాళ్ళ నాన్న దీక్షితుడు ఈ ఉంగరం నీకు ఎక్కడిదని అడిగితే, నీ కుమారుడు జోదంలో ఓడిపోయాడు, ఇది ఒకటే కాదు మీ ఇంట్లో ఉన్న చాలా వస్తువులు ఏళ్ల తరబడి జోదంలో మీ వాడు ఓడిపోతూనే ఉన్నాడు, నీకు బహుశా ఇప్పటికీ విషయం తెలిసిందేమో, ఇప్పటికీ నీ కళ్ళు తెరుచుకున్నాయేమో స్వామి, యజ్ఞములు చెయ్యటంలో నీ అంత గొప్పవాడు లేడు, వేదం చదవడంలో నిన్ను మించిన మనగాడు లేడు, జోదం ఆడడంలో వాణ్ణి మించిన మనగాడు లేడు అని చెప్పగానే ఆయనకి మతిపోయి ఈ ఉంగరం లాక్కుని ఇంటికి వచ్చాడు. అది మధ్యాహ్న సమయం, అప్పటికే అపరాహ్నం దాటింది. శాస్త్ర ప్రకారం నిత్య భోజనం 1 గంటన్నర దాటితే అది తద్దినం భోజనంతో సమానమాట. ఇప్పుడు కలియుగం కాబట్టి ఎప్పుడు పడితే ఎప్పుడు తినేస్తున్నాం అనుకోండి, వేళలేదు పాటలేదు, కానీ అపరాహ్నం దాటిందంటే ఇక ఆ భోజనం పితృకార్యంలో తినే శ్రాద్ధ భోజనంతో సమానం. నిత్య శ్రాద్ధ భోజనం దోషం, కేవలం శ్రాద్ధభోక్తలు తప్ప లౌకిక ప్రాణులు ఎప్పుడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో 1 గంటన్నర దాటకుండా భోజనం ముగించాలట. అత్యావశ్యక స్థితులు ఉంటాయి కొన్ని, అంటే ఏమిటి, సంక్రాంతి వంటి పర్వదినాలు కానీ, లేకపోతే ఎక్కడైనా ఉపవాస దీక్షల్లో ముగింపు రోజులు కానీ, శరన్నవరాత్రుల కాలంలో అతిథులకి భోజనం పెట్టే కాలంలో కానీ, అప్పుడు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ నిత్య భోజనం మాత్రం మరీ ఆలస్యంగా చేయకూడదు. ఇలా కాలం దాటి భోజనం చేస్తూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఎన్ని నియమాలు ఉండేవంటి పూర్వం, ఆ నియమాలతో బతికినంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా బ్రతికారు, సుఖంగా బ్రతికారు. నియమాలు ఉల్లంఘించటం వల్ల ఇహంలోనూ సుఖం లేదు, శరీరం విడిచిపెట్టాక నరకానికి పోతారు. ఈయన వచ్చే సమయానికి అపరాహ్నం దాటుతోంది. ఆ పూట యజ్ఞం నుంచి రావటం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చాడు. దారిలో ఈ జోదగాడి దగ్గర నుంచి ఉంగరం పుచ్చుకురావడం ఇవన్నీ కలిపైనా కొంచెం కొతకొతలాడుతూ ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ముందు భోజనానికి రండింది. అవన్నీ పక్కన పెట్టవే దుర్మార్గురాల ఓ సోమిదేవమ్మ అని గట్టిగా పిలిచి, ఏది నీ చేతికి నేను ఒకప్పుడు పెట్టిన ఉంగరం ఇలా పట్టుకురా అన్నాడు. అది మామూలు ఉంగరం అపేగా, అంగోద్వర్తన వేళ నీవు దరహాస అంకూరముల్లోచనాపాంగ ప్రాంతములంది గుర్పనొక సయ్యాటం బుగల్పించిన అంగుళ్యాభరణం బుపుచ్చుకొనవా
ఆ ఉంగరం విప్పుడే శృంగారం పనిచేత పావకునకుల్ చేయల్హవిర్దానమున్.
ఒకప్పుడు నువ్వు నాకు తలంటావు, తలంటుతున్నప్పుడు ప్రేమగా నా చేతి వేలి ఉంగరం కేసి చూసావు. ఆ చేస్తున్నప్పుడు ఒక సయ్యాట కూడా కల్పించావు, ప్రేమగా కొంగల జార్చావు. దాంతో నేను టింగురం కానీ బొంగరంలాగా బోర్లా పడ్డా. భార్యామణి ముచ్చట పడింది, అందుకే ప్రేమగా నా వేలికున్న ఉంగరం చూస్తోంది అనుకుని, నా దగ్గరుంటేనేం భార్య దగ్గరుంటేనేమనుకుని నా ఉంగరాన్ని నీకు తొడిగాను. ఏది ఆ ఉంగరం ఇప్పుడు పట్టుకురా. చాలా కాలం క్రితం తలంటుతున్నప్పుడు నా దగ్గర నుంచి నువ్వు లాగుకొన్న నవరత్నమయమైన మంచి ఖరీదైన అంగుళీయకం తక్షణం పట్టుకురా. నా ఇప్పుడు అది కావాలి. ఆ ఉంగరం నా వేలికి ధరించకుండా ఈ పూట అగ్నిహోత్రుడికి వ్రేల్చను. ఎప్పుడు భోజనానికి ముందు మధ్యాహ్నం కూడా అగ్నిహోత్రుడికైనా ఎంతో కొంత వ్రేల్చేవాడు. ఆవు నెయ్యది వేసి నిత్యహోమం చేసేవాడు. నిత్యాగ్నిహోత్రులు మధ్యాహ్న భోజన సమయంలో కూడా అగ్నిని పూజించాకే యథాశక్తిగా గార్హస్థ్య హోమం చేశాకే భోజనం చేసేవారు. అందుకని నేను ఇవాళ అగ్నిని పూజించాలంటే, నిత్యాగ్నిహోత్రం చేయాలంటే ఆ ఉంగరం ధరించాలి. పట్టుకురా, అది ధరించకుండా ఉంగరం వేలికి పెట్టుకోకుండా నేను ఏ పని చేయనన్నాడు. ఒక శాస్త్రం ఉంటుందండి, భార్య అయినా భర్త అయినా సరే తాత్కాలికంగా ప్రేమతో ఎవరైనా ఇచ్చిన వస్తువు మళ్ళీ ఇమ్మన్నప్పుడు చూపించాలట కంపల్సరీగా. మా ఆవిడదే కదా, ఆవిడ ఉంగరం ఆవిడికి తెలియకుండా పట్టుకుపోయి అమ్మేస్తానంటే పాపం. ఈ తెలివికి మధ్యకాలంలో చాలామంది పిచ్చి పిచ్చి పనులు మహాపాప పనులు చేస్తున్నారు. కానీ భార్య ఉంగరం భర్త, భర్త ఉంగరం భార్య, ఒకరికి తెలియకుండా ఒకరు లేక బంగారపు నగలు కానీ తాకట్లు పెట్టడాలు అమ్మడాలు చేయకూడదు. ఈ మధ్యకాలంలో పెళ్ళైన ఒక అమ్మాయి నగలన్నీ పట్టుకుపోయి అత్తవారు తాకట్టు పెట్టేశారట. ఆ పిల్ల గొల్లను గోలెడుతూ వచ్చింది. పోనీ ఎందుకు తాకట్టు పెట్టారు అంటే కారణం చెప్పరు, నగలివ్వరు, ఈ పిల్లకి పోషణ లేదు, తిండి లేదు, చస్తోంది, ఇవి కూడా మహాపాపాలే చెప్పారు. అసలు ఆడపిల్లల సొమ్ములు అపహరించడమే పాపమన్నారు. అందులో ఎవరెవరి సొమ్మును అపహరిస్తే ఏమేం పాపాలో ఇందులోనే నరకవర్ణంలో చెప్పారు. సోదరీమణులు అంటే అక్కా చెల్లెళ్ళ యొక్క సొమ్ముని అపహరించిన సోదరులు ఎప్పుడూ బాగుపడరు, వాళ్ళు నరకానికి పోతారు. అందుకనే అక్కో చెల్లెలో మీకు ఏదన్నా ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువు ఆవిడికి తిరిగి ఇవ్వాలి. అడిగినప్పుడు నీకు పెర్మనెంట్గా ఇచ్చేసాను పట్టుకుపో అంటే పర్వాలేదు, కానీ తాత్కాలికంగా నీ దగ్గర ఉంచు అన్నప్పుడు ఆడబొడుచుల సొమ్ము అపహరించిన వాడు మొట్టమొదట నరకానికి పోతాడు. ఎట్టి పరిస్థితులు అపహరించకండి. వీలుంటే ఆడబొడుచులకు రూపాయి ఇవ్వండి, లేకపోతే మాట్లాడుకురుకోండి, ఇవ్వలేకపోతే. ఇక రెండవది, కూతుళ్ళ సొమ్ము కానీ కోడళ్ల సొమ్ము కానీ అపహరించినటువంటి దుర్మార్గులు కఠోర నరకాలకి పోతారు. నేను చెప్పిన దాంట్లో రవ్వంత అతిశయోక్తి లేదనడానికి మీకు నరకవర్ణనే ప్రధానం. అందులో చూసుకోండి, గరుడ పురాణం చదువుకోండి, శ్లోకాలతో ఉన్న గరుడ పురాణం. వీటికి న్యాసాపహారి, న్యాసము అంటే ఉంచుట. నమ్మి నీ దగ్గర డబ్బు పెట్టినప్పుడు ఆ డబ్బును అపహరించడం న్యాసాపహారము అంటారన్నమాట. ముఖ్యమైనది ఏంటన్నమాట, సోదరీమణులు, రెండవది కోడళ్ళు కూతుళ్ళు, ఇంకా మూడవది మిత్రులు కూడా నమ్మి నీ దగ్గర ఏదైనా పెడితే ఆ న్యాసాన్ని అపహరించకూడదు. నిజంగా మీకు చెబితే బాధ కలుగుతుంది, కానీ తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. నేను ఎరిగిన ఒక పుణ్యాత్ముడు ఇక్కడికి రోజు ఉపన్యాసానికి వచ్చేవాడు. ఆయనకి హార్ట్ పేషెంట్ పాపం, 15 లక్షల రూపాయలు. నాకు హార్ట్ పేషెంట్ని అండి, బ్యాంకులోంచి ఎప్పుడు పడితే అప్పుడు తీయలేను, మీ దగ్గర అట్టే పెట్టండి అని 3 ఏళ్ల క్రితం ఒక ఆయనకి ఇచ్చాడు. ఆ డబ్బు ఇవ్వడు, ఈయనేమో ఆసుపత్రికి వెళ్ళాలి, నానాయాతన పడిపోతున్నాడు. నమ్మి నీ దగ్గర పెడితే మోసం చేసి ఆ 15 లక్షలు దిగంబ్రింగితే ఇవాళ తాత్కాలికంగా అతను నష్టపోయాడు అనుకుంటున్నావు, కానీ ఈ డబ్బు నీకు ఎప్పుడు ప్రమాదం తెచ్చిపెడుతుంది. పరులు మోసగించి మన దగ్గర అట్టే పెట్టినటువంటి సొమ్ముని మనం దిగంబ్రింగితే అంత పాపం మరొకట్లేదు. తెలిసి కూడా చేయకూడదు, తెలియకుండానూ చేయకూడదు. అందుకే దానికి న్యాసాపహారము అంటారు. ఈ న్యాసాన్ని అపహరిస్తే అటువంటి వాడికి ఎన్ని రకాల రోగాలు వస్తాయో, ఎన్ని దరిద్రపు జన్మలెత్తుతారో, ఎన్ని నీచపు జన్మలెత్తుతారో చెప్పారు. వీలుంటే తక్షణం వాళ్ళ దగ్గరకి వాళ్ళ సొమ్ము వాళ్ళకి విసిరిపారేయండి. ఎందుకు చెప్తానంటే, నేను అది తాచుపావు కంటే ప్రమాదం అంట. తాచుపావు ఒకసారి కాటేస్తుంది. మన దగ్గర ఇతరులు దాచుకున్న సొమ్ముని తింటే అది వంశం వంశం అందరినీ విషం కంటే ఎక్కువగా నాశనం చేస్తుంది. అందుకే విషము విషమే బ్రహ్మస్వంబు విషము చెప్పుమా అంటాడు కృష్ణుడు భాగవతంలో. ఎట్టి పరిస్థితుల్లో పరద్రవ్యాన్ని అపహరించడం అంత దరిద్రం మరొకటి లేదు. అందులో ఇప్పుడు ఆయన భార్యకి ప్రేమతో తాత్కాలికంగా ఇచ్చానన్నాడు తప్ప ఈ ఉంగరం నీదే, నీ ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకొని పుట్టింటికి పంపే అనలేదుగా. మరి తలంటుతోంది, ప్రేమతో ఉంగరం కేసు చూసింది, ఆ ఉంగరాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఆయన అడిగితే చూపించాలి కనీసం, ఆ హక్కు ఉంది ఆయనకి, అందుకే అడిగాడు. ఆయన ఏం తెలివి తక్కువడు కదా, పండితుడు కాబట్టి. ఏమన్నాడు, నేను ఆనాడు తలంటి పోస్తున్నప్పుడు నీకు ముచ్చటతో ఇచ్చిన నవరత్నమయమైన అంగుళీయకం తక్షణం పట్టుకొచ్చి చూపించు, అది చూపించకపోతే ఈ పూట నేను అగ్నిహోత్రాన్ని పూజించను, నిత్యాగ్నిహోత్రం చేయను, ఎవరికి అన్నం పెట్టనగానే. ఇంకా ఆయనకి తెలియలేదేమో కొడుకు భాగవతం అనుకుంది పాపం ఆవిడ. అనుకుని ఏమిటండి ఎప్పుడు చూసినా హడావుడి పడిపోతారు, కంగారే ఉంది ఆ ఉంగరాన్ని మన పెట్టిలో పెట్టా, ట్రంక్ పెట్టిలో పెట్టా, ఇంకా నేను ట్రంప్ గారి పెట్టిలో పెట్టానలేదు, ఈ ట్రంక్ పెట్టిలో జాగ్రత్తగా అడుగుని తాళం వేసి పెట్టాను, శుభ్రంగా ముందు స్నానం చేసేయండి చకచక, అగ్నిహోత్రానికి వేల్చడం వంటి కార్యక్రమాలు చెయ్యండి. ఇంకా ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు భోజనానికి వచ్చారు. చూడండి, మొగసాలనున్నారు జగతీ సుపర్వులు, చల్లవారిన ఏన్ని చవులు దప్పు. అరుగుల మీద అటు ఇటు బారులు తీరి కూర్చునున్నారు భోజనానికి వచ్చిన అతిథులు, ఒకళ్ళ ఇద్దర, ఆ పూట 2000 మంది అతిథులు వచ్చారు టేకంగా, ఎప్పుడూ లేనిది. ఇంతమందికి ఇప్పుడు చకచక అన్నం పెట్టాలి, వాళ్ళందరికీ పెట్టి వాళ్ళ కడుపు అంతా ఆకలి చల్లార్చాక అప్పుడు మనం తినాలి. ఇదంతా అయ్యేసరికి చీకటి పడేటట్టుంది పైగా. కాబట్టి ఈ పూట భోజనాలు అవి కానివ్వండి, రాత్రికి పెట్టి వెతికి ఆ ఉంగరం పట్టుకొస్తాలండి అంది. అనగానే ఆయన ఏమన్నారు తెలుసా, హం హే సత్పుత్ర జనని నిత్యం సత్య ప్రభాషణి. ఇక్కడ 2 అర్థాలు, మధ్యలో అకారం పెడితే హే అసత్పుత్ర జనని, అది కూడా కలిస్తే హే సత్పుత్ర జనని అవుతుంది, వ్యంగ్యంగా హే సత్పుత్ర జనని అనొచ్చు. అవుని సత్పుత్ర జనయత్రి అవుని సాధ్వి అని శ్రీనాథుడు తెలుగులోకి అనువాదం చేశాడు. ఈ తెలియక చాలామంది అకారపు సింబల్ పెడతారు, నిజానికి అకారపు సింబల్ పెట్టకూడదు ఇక్కడ, ఎందుకని వ్యంగ్యంగా పలికాడు ఆయన, అది ఒక్క శ్రీనాథుడికే బాగా తెలుసు. అందుకే శ్రీనాథుడు ఈ శ్లోకాన్ని అనువాదం చేస్తూ సంస్కృతంలో హం హే సత్పుత్ర జనని నిత్యం సత్య ప్రభాషిణి అని ఉంది. అవునే సత్పుత్ర జనయత్రి అవునే సాధ్వి అవునే నిత్య సత్యవ్రత ప్రవర్తిని అన్నాడు ఆయన. యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాడు కానీ అందంగా చెప్పాడు. ఆహా, సత్పుత్రుడి తల్లివి నువ్వు, అబ్బా సత్యవ్రత పరాయణవు అన్నాడు ఆయన. నిత్యం సత్యం తప్ప పలకవు అన్నాడు. అంటే దీనికి అర్థం ఏమిటి, వ్యంగ్యం అన్ని వేళలా తిట్టక్కర్లా. అబద్ధాలు ఆడేవాడి నీ కొడుకు, అబద్ధాలు ఆడేవాడికి తల్లివి, అసత్యం పలుకుతావు అనడం డైరెక్ట్గా తిట్టడం, అలా డైరెక్ట్గా తిట్టడం కంటే ఇండైరెక్ట్గా తిడితే అది కొంచెం బాగుంటుందిట. అందుకని ఎప్పుడైనా సరే మంచి ముసలాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి, నడవలేక ఢామని పడిపోతున్న వాడిని, ది యంగెస్ట్ పర్సన్ అండి పడుచువాడండి అన్నామంటే ఆయన మళ్ళీ నువ్వు ముసలాడు అని చెప్పాలా? ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ ఎదురుగుండి అందరూ ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్బబ్బబ్బబ్బ మహానుభావులు అండి మీరు పడుచువాళ్ళండి అండి అంటే వేరే చెప్పాలా? నెత్తి మీద వెంట్రుక ముక్కలైన వాడి దగ్గరికి వెళ్ళి ఆహా నీ గిరదాల తొట్టి ఎంత బాగుందో అంటే వాడిని ప్రత్యేకంగా నీ నెత్తంతా గుండని చెప్పాలా? ఒత్తి సుంఠ దగ్గరికి వెళ్ళి ఆ నీ ఇలాంటి పండితుడు ఎక్కడ దొరుకుతాడు అన్నావా? ఇంకా వాడిని మళ్ళీ తిట్టాలా? దీనికి వ్యంగ్యం అని పేరు. వాచ్యం కంటే వ్యంగ్యం కొంచెం ప్రభావంగా ఉంటుంది. అందుకైనా సత్పుత్రుండి కన్న తల్లివి, సత్యం తప్ప అసత్యం పలకని దానివి, అవును కదా? ఎందుకే ఇంకా నన్ను మోసం చేస్తావు? చిన్నప్పటి నుంచి నీ కుమారుణ్ణి విద్యాశాలకి పంపించా పాఠశాలకి పంపించానని అబద్ధమాడావు. ఎప్పటికప్పుడు కొడుకు ఏడు కొడుకేడని అడిగితే ఇప్పుడే కొడుకు చదువుకోవడానికి వెళ్ళాడన్నావు. సంధ్యావందనం చేశాడంటే సంధ్యావందనం చేశాడన్నావు, అంతేగాని సంధ్య అని పేరున్న వేశ్యకు వందనం చేశాడని ఒక్కనాడు చెప్పావా? వేదం చదివాడంటే చదివాడన్నావు, వాడు వేదం కాదు జోదం చదివాడని నాకు తెలియలేదు, నాకు కళ్ళు మూసుకుపోయి నిన్ను నమ్మి చేతులారా నా కొడుకుని పాడు చేసుకున్నాను. అందుకే తల్లి ఏదన్నా చెబుతున్నప్పుడు తండ్రి కూడా వెంటబడి చూడాలి. పిల్లలు వదిలేసి ఎక్కడో వాడు చదువుతున్నాడో లేదో పట్టించుకోకుండా, అసలు వాడు ఏం చూస్తున్నాడో చూడకుండా పట్టించుకోకుండా తర్వాత ఎప్పుడో నా కొడుకండి అని వెళ్ళడమా? అది మహాపాపం అట. నేను మహాపాపం చేశాను, నిన్ను నమ్మాను, మరీ బొత్తిగా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. అయ్యయ్యయ్యో, వీధుల్లో తిరుగుతున్నటువంటి జోదగాళ్ళందరూ నీ కొడుకు గురించి చెబుతూ ఉంటే నాకు ఇవాళ మతిపోయింది. ఏది ఒక్కసారి ఇల్లంతా వెతుకుదాం, ఇవాళ భోజనాలు క్యాన్సిల్, ఇవాళ అన్నదానాలు అన్నీ రద్దయిపోయాయి, అగ్నిహోత్రం రద్దయిపోయిందని అరుగు మీద కూర్చున్న వాళ్ళందరినీ పండి పోటు అన్నం పెట్టన్నాడు. అంతే, ఏ కొడుకు పాడైపోయి వస్తుండే ఇంక అన్నమే పెడతాడు, పాపం తిక్కలో ఉన్నాడు ఆయన. అందుకని చీ పొండని గంటేసి ఇల్లంతా వెతికి చూసేట, బ్రహ్మాండమైన భవనం అండి అది. మీకు మన పీఠానికి ఎంట్రన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఎండింగ్ దాకా ఉన్నదంతా వాళ్ళకి కాంపౌండ్ వల్ల లోపల ఒక ఉద్యానం అనమాట. అంటే దాన్ని బట్టి ఇల్లు ఇంకెంత ఉందో ఆలోచించండి. ఉద్యానవనమే మొత్తం మన పీఠం అంత ఉన్నది. అంత పెద్ద విశాలమైన 1000 ఎకరాల స్థలంలో కట్టుకున్న ఇల్లది. ఆ ఇల్లేమో 7 అంతస్తుల భవనం, ఒక్కొక్క అంతస్తులో రకరకాల బీరువాలు సంపదలు తెగ తీసుకొచ్చి పెట్టేశాడు ఆయన, బాగా సంపాదించి పెట్టాడు. అందుకని అవన్నీ చూడటం మొదలెట్టాడు. ఈ పూట ఓ బీరువా తీశాడు, ఒక్క పంచి ఉంటే ఒట్టు, అందులోట 10,000, 5,000 వరహాలు ఖరీచేసే పంచెలు, పట్టు పంచెలు పెట్టాడు ఆయన అక్కడ. వరహాలు ఈనాటి ఈ 500 కట్టలు కాదవి, చాలా విలువ ఆ రోజుల్లో డబ్బుకి. పైసా పెడితే ఇంత కారబుంది వచ్చే రోజులు అవి. అటువంటి రోజుల్లో 5,000, 10,000, 25,000 వరహాలు ఖరీదు చేసే పట్టు పంచెలన్నీ ఒక బీరువాలో పెట్టాట. అందులో ఒక్క పట్టు పంచి లేదు, పట్టుకుందామన్నావు కూడా. ఇక చీరలు లేవు, ఆ చీరల్లో కొన్ని బంగారపు జరి అంచు చీరలు అట. ఏం రాసేశారండి ఇవన్నీ ఇప్పుడు చెప్పాలంటే మీకు ఏడాది పడుతున్నమాట. అన్ని సామాన్లు చెప్పారు లిస్టు. నాగదంతమయ్యి సా క్వసుఖ కౌతుక మంచిక పట్టసూత్రమయ్యి సాపి త్రిపటీయామయార్పిత లంభతే యో అనిసంధామ్ని తథ్యం బ్రూహి భయం త్యజ. ఒక ఎర్ర పట్టు చేరిచ్చాను, దాని అంచంతా బంగారం, ఆ పట్టు చేరేది అంటాడు ఒకసారి. మణులు పొదిగిన బంగారపు గిన్నె ఉండేది, అప్పుడప్పుడు పుట్టినరోజునాడు అందులో పాయసం పోసుకు తగేవాడిని. ఇప్పుడు ఆయాసం తప్ప పాయసం లేకుండా అయిపోయింది ఆ గిన్నేది. 3 పేటల పట్టుతో నేసిన పట్టు పంచులేవి, దక్షిణ దేశం నుంచి తెచ్చిన బంగారం మిశ్రమం చేసిన ఇత్తడి గిన్నేది, గౌడ దేశం నుంచి తెచ్చిన రాగి పాత్ర, దాని కింద తాపడం చేసిన మణులేవి. నాగదంతమయ్యి అంటే ఏనుగు దంతాలతో, పూర్తిగా ఏనుగు దంతాలతో తయారు చేసిన ఒక పెద్ద మంచం 7 అంతస్తులు పెట్టుకున్నట్ట. ఆ మంచం ఏది, అసలు మంచం కూడా ఎలా పట్టు పెట్టి వాడు, అసలు ఇంత తెలియకుండా ఉండే అనిపిస్తుంది అనమాట. మా చిన్నప్పుడు భీమవరంలో చదువుకునేవాడు నేను. రోజు బస్సులో గణపురం నుంచి బస్సు ఎక్కి భీమవరం పోయేవాళ్ళం. ఓ రోజున బస్టాండ్లో, అప్పుడే కొత్త బస్టాండ్ కట్టిన రోజులు అనమాట, మంచి కొత్త బస్టాండ్ కట్టారు, మొత్తం దాదాపు ఒక 20 టీవీలు పెట్టారు వాటికి కాలక్షేపం కోసం. మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి 20 టీవీలు మాయమైపోయాయి. ఏమిటిట, ఎవడో వచ్చి దాన్ని బాగు చేస్తున్నట్టుగా నిచ్చినేసుకుని ఈ మొత్తం 20 టీవీలు ఇప్పి అందరు ఎదురుగుండా దాన్ని వాడు లారీలో వేసి పట్టుకుపోయట. బస్టాండ్లో ఒక్కడు పట్టించుకోలేదు, ఎవరికి వాడే, వాడు మెకానిక్, ఈ టీవీలన్నీ జాగ్రత్తగా పట్టుకెడుతున్నాడు, వాటిని జాగ్రత్తగా ఏదో బాగు చేస్తున్నాడు అనుకున్నారట. సాధారణంగా బస్టాండ్లో ఉండేటటువంటి టీవీలు చూస్తుంటే వాడు బాగు చేస్తున్నాడు, ఏ మెకానిక్ అనుకున్నారు. ఆర్టీసీ డిపో మేనేజరు పట్టించుకోలేదు, 20 టీవీలు పట్టుకుపోయారక్కగా. ఇక అప్పట్లో సంచలనంగా చెప్పుకునేవారు అనమాట, ఆహా ఇన్ని టీవీలు పట్టుకుపోతున్నా, టీవీ పట్టుకుపోతుంటే ఒక్కడు పట్టించుకోలేదు అనుకున్నారు. అప్పుడు తర్వాత అనుకునేవాడు అనమాట, ఈ కథ చదివినప్పుడల్లా, బస్టాండ్లో పబ్లిక్గా టీవీలే పట్టుకుపోగలిగింది, వీడు రహస్యంగా మంచాలు పట్టుకుపోవడంలో ఆశ్చర్యం ఉంది. మానవులు ఎలాంటి వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళండి బాబు, మనకి తెలియకుండా అన్నీ పట్టుకుపోతారు. నా కళ్ళ ముందు నాకు తెలియకుండా నా చెప్పులు ఒకడు పట్టుకుపోతే అది ఎవడో చెప్పులు అనుకున్నాను, నేను నా చెప్పులే పట్టుకుపోతే ఇక ఇతరుల చెప్పులు పట్టుకోవడంలో ఆశ్చర్యం ఉంది. కాబట్టి మొత్తం ఇంట్లో ఏనుగు దంతాలతో చేసిన పెద్ద మంచంట, చాలా ఖరీదు అయింది ఏనుగు దంతాలతో చేయబడిన మంచమేది. ఇంకా చంద్రకాంతిరివాద్భుత పూర్తిగా వెండితో తయారు చేయబడిన నిలువెత్తు దీపపు కుందులు ఉన్నాయట అక్కడ. ఈ దీపపు కుందులు ఎటువంటి దీపపు కుందులో తెలిసిన సాలభంజికలతో కూడిన దీపపు కుందులు. అనగా ఏమిటి, ఒక అమ్మాయి నిలబడినట్టుండి చేతులు ఇలా పట్టుకుంటుంది ఒక కుంది, ఆ కుందిలో దీపం వెలిగిస్తారనమాట. అంటే మనిషి బొమ్మల్ని, ఆడబొమ్మల్ని వెండితో తయారు చేశారు. వెండితో నిలువెత్తు బొమ్మలతో తయారు చేయబడిన 2 హస్తాగ్రాలంకృత శాలభంజిక, చేత్తో దీపం పట్టుకున్నట్టుగా కనబడే శాలభంజికలు అవ్యామైపోయాయి. పైగా మొత్తం విగ్రహం అంతా వెండితో చేశారట. ఆ చేత్తో పట్టుకున్న ఏదో ఒత్తి పట్టుకోవడానికి ఉండేటటువంటి పాత్ర మాత్రం బంగారంతో తయారు చేశారట. ఇక ఇలా వాడు వెతుక్కుంటూ వెండి హుళక్కి బంగారం సామాగ్రి అయిపోయాయి, మంచాలు కొంచాలు కంచాలు ఒకటే ఒకటి సమస్తం నాశనమైపోయాయి. ఏ వస్తువు కనపట్టలేదురా దేవుడో, ఇల్లంతా అయ్యవారి నట్టిల్లు అయిపోయింది. అసలు ఆ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు కనపట్టలేదు అనమాట. మరి ఇంతకాలం ఎలా మెయింటైన్ చేసిందో ఆవిడ కూడా, ఆవిడ మహాధ్యానం అనమాట. అంతే కదా, మొగుడికి తెలియకుండా ఇంతకాలం వాడు 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా కొంపంతా దోచేస్తూ అంటే తెలియకుండా మెయింటైన్ చేసిందంటే ఇది ఎంత విషయం అండి. మహానుభావులు కొంతమంది అలా ఉంటారన్నమాట దీన్ని బట్టి. అందుకని ఎప్పటికప్పుడు కాస్త చూసుకుంటూ ఉండాలి, కుటుంబాలను చూసుకుంటూ ఉండాలి, పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. పిల్లల్ని అక్కడికి పారేసాం, వీడిని ఇక్కడి నుంచి పంపేశాం, విదేశాల్లో చదువుతున్నారు, అక్కడెక్కడోనేమో వాడెవడో బెంగళూరులో చదువుతున్నాడు, ఇంకోటి ఎవడో చెన్నైలో చదువుతున్నాడు, ఇంకోటి ఎక్కడో పంజాబ్లో చదువుతున్నాడు అంటే ఆ పంజాబ్లోనో గుంజాబ్లోనో మనం కొంప ముంచుతున్నాడు లేదో కొంచెమైనా చూసుకుంటూ ఉండాలి. మనం చూసుకున్న కొంప ఒలిగితే ఏం చేయలేమట. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోని తల్లిదండ్రులదే పాపం, పిల్లల తండ్రి పాపం కంటే పిల్లల్ని పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి వదిలేసిన తల్లిదండ్రులు ముందు నరకానికి పోతారని రాశారు. ఇప్పుడు ఆయన అన్నీ చూసి ఛీ అని చెట్ట చివరగా ఒక విరక్తి పలుకు పలికి, కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు, నా కొడుకు ఈ గుణనిధి అనేవాడు నా కులానికి విషం, ఈ దౌర్భాగ్యుణ్ణి నేను తెలియక కొడుకని భావించాను, వీడు పుట్టినా పుట్టకపోయినా ఒకటే, కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు అని ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడు. త్యజేదేకం కులస్యార్థే నీతిరేష సనాతని, వంశం పాడైపోతున్నప్పుడు ఇంట్లో ఉన్న ఒక దౌర్భాగ్యుణ్ణి విడిచిపెడితే వంశం బాగుపడుతుందట, అది ధర్మమాట. వంశం మొత్తం నాశనం చేసే దరిద్రుడైన కొడుకుంటే వాడిని తక్షణం ఇంట్లోంచి గెంటేయమన్నారు. వాడు బతికుండగా పిండ ప్రదానం చేయాలట. అందుకని వెంటనే ఏం చేశాడు ఈయన, చకచకా నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు. కొడుకు గుండనిధి అనేవాడు చచ్చిపోయాడు, వాడి కోసం ఇదిగో తిలోదకాలు ఇచ్చేస్తున్నాను అని నువ్వులు నీళ్లు చేతిలో పోసుకుని బావి దగ్గర వదిలిపెట్టేశాడు. ఈ పెళ్ళం వచ్చి అదేమిటండి అంది, ఒక్కసారి లాగొట్టించుకుని మెడబట్టుకుని గెంటేశాను నీకు, విడాక్ 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 అన్నాడు అంతే. అప్పటికా మోడీ గారు లేరు కానీ అందుకని తీసి అవతలు పారేశాడు, ఆ భార్యను వదిలేసేట, తక్షణం విడిచిపెట్టేశాట. ఈ విధంగా కోపంతో భార్యని వదిలిపెట్టి కొడుక్కి బతుకుండగానే పిండ ప్రదానం చేసేసి నిత్యకర్మానుష్ఠానం చేసి, ఒకవేళ ఎవడైనా చచ్చిపోయిన నా కొడుకుని మా ఇంటికి తీసుకొచ్చాడా, ఆ తీసుకొచ్చిన వాడిని ఆ బతికొచ్చిన వాడిని ఇద్దరిని చంపేస్తాను. అంటే నా దృష్టిలో కొడుకు తెచ్చాడు, వాడు మళ్ళీ వచ్చాడంటే ఎవరో వాడికి ప్రాణం పోసినట్టే లెక్క, వాడు పునర్జన్మ ఎత్తినట్టే. వాడు పునర్జన్మ ఎత్తి నా ఇంటికి రావాలి, వాడిని ఎవడైనా తీసుకురావాలి, రోకలితో ఇద్దరి బుర్ర పగలగొట్టేస్తాను. మళ్ళీ పల్లెటూరు భాషలో చెప్పాలంటే గొబ్బరికాయ పగలగొట్టినట్టు పగలగొట్టే చంపారేస్తాను అయితే వాడిని. ఈ విధంగా చంపి వదలు పారేసి అప్పుడు మళ్ళీ పిండ ప్రదానం చేస్తాను అని ఎంత కఠినంగా పలికాడు. ఇక్కడితో వదిలిపోతే పర్వాలేదు, ఈ కసితోటి తొందరలోనే శ్రోత్రియస్య సుతాంప్రాస్య పాణింజగ్రాహ దీక్షిత, మరొక ఆవిడ మళ్ళీ రెండో పెళ్లి కూడా చేసుకున్నట్ట, పెళ్ళాన్ని వదిలి పారేసి. ఆయనకి అంత కోపం వచ్చేసింది పాపం, ఆ కాలం అలాంటిది. వాడు చేసిన పాపాలకి ఇన్నాళ్ళు నేనేదో వాడు గొప్ప చదువుకుంటున్నాడని భ్రమలో ఉన్నాను, ఆ భ్రమంతా పోయింది, ఇదంతా మా ఆవిడ వల్లే జరిగిందనే బాధతోటి ఆయన కొద్ది రోజుల్లోనే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయాన్ని పేకాటరాయుళ్ల ఇళ్లల్లో ఉన్నటువంటి జోదగాళ్ల ఇళ్లల్లో ఉన్న గుణనిధి చెవులో వేశారు కొంతమంది. ఒరే నాన్నయ్యనా, గుణనిధి నీ కొంప ములిగిందిరోయ్, మీ నాన్నగారు ఆగ్రహించాడు, మీ అమ్మకి విడాకులు ఇచ్చేశాడు, గింటేశాడు ఆవిడ్ని, నువ్వు బతికుండగా నీకు పిండ ప్రదానం చేసేట, తిరోధకాలు ఇచ్చేసేట, నువ్వు గనక ఇంటికెడితే నిన్ను చంపి మళ్ళీ పిండం పెడతాట అనగానే వాళ్ళ నాన్న గురించి ఎంతో ఎంతో తెలుసు వీడికి. దాంతో వీడికి భయం కలిగింది, ఇక నేను ఇంటికి వెళ్ళానా ఈ దెబ్బతో చచ్చినట్టే, మా నాన్న మా అమ్మనే గింటేశాడు, ఇక నన్ను చంపకుండా ఉంటాడా, నన్ను చంపి అప్పుడు పిండ ప్రదానం చేస్తాడు, కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఈ జూదగాళ్ళ ఇంట్లోనే ఉంటాను అని జూతగృహంలోనే కొద్ది రోజులు ఉండిపోయాడు. వీడి దగ్గర 4 రూపాయలు ఉన్నంత వరకు జూతగృహంలో ఉండనిచ్చారు, డబ్బులు అయిపోయాయిగా, అయిపోయాక వీళ్ళందరూ పొండి పొండి అన్నారు వీణ్ణి. డబ్బులుంటేనే లోపల ఉండనిస్తారు ఉండయి, ఈ జూదశాలలు ఉంటాయే ఈ గ్యాంబ్లింగ్ హౌసెస్, అక్కడ డబ్బులేని వాడిని ఉండనివ్వరు. పైకి వీడు తిన్నగా ఉండక ఇదిగో 4 అయ్యి 2 అయ్యి అండ మొదలెట్టాట అని కాతల ఊరుకోడు కదా, అందుకని దానికి వాళ్ళకి వండి మండింది. దిక్కుమాలాడా నువ్వు ఏమో డబ్బు లేకుండా సర్వం జోదంలో ఒడ్డి ఓడిపోయింది గాక, మేము ఆడుకుంటున్న వాళ్ళకి సలహా ఇస్తావా, ఛీ పో అని మెడపట్టుకు గెంటారు. వాణ్ణి పూర్తిగా మెడపట్టుకుని జ్యోతగృహం నుంచి బయటికి గెంటాక అప్పుడు వాడికి అర్థమయ్యింది, ఈ ప్రపంచంలో ఎన్ని పిచ్చి పనులు చేసినా కడుపులో పెట్టు కాపాడేది తల్లే. మా అమ్మ చెవినిల్లు కట్టుకుని పోరింది, ఎన్నోసార్లు చెప్పింది, ఒరే నాయన ఎందుకురా ఈ పిచ్చి పనులు, నువ్వు నాశనం అయిపోతావురా బాబు, నీ వల్ల నేను నాశనం అవుతానరా, తద్వారా మీ నాన్నకి ఇబ్బంది వస్తుందిరా అని ఎంతో చెప్పింది. మా అమ్మ మాట వినలేదు. ఈ స్నేహితులు నిజమైన వాళ్ళు అనుకున్నాను. ఎంతకాలం నా సొమ్ము తిని నా దగ్గర ఉన్న మొత్తం ఆస్తి అంతా జోదంలో లాగేసుకుని ఇప్పుడు డబ్బులు పోతే నన్ను మెడబట్టుకు గింటారు, మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు, అన్నం కూడా పెట్టడం లేదు అనుకుని పోని వేసేలైనా పెడతారేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళంతా వీడిని చూడగానే ఢామ్మని తలుపేసుకున్నారట. వాళ్ళు రానిస్తారా? డబ్బు ఉంటే వీడిని రానిస్తారు. విటులు దగ్గర డబ్బు ఉన్నంత వరకు పట్టి పీడి పీడించి పిండి ఆ తర్వాత ముక్కు పట్టుకుని గెంటేస్తారు, తలపట్టుకు గంటుతారు. ఇప్పుడు వీడికి వేశ్యల దగ్గర నివాసం లేకుండా పోయింది, ద్యోత గృహంలో నివాసం లేకుండా పోయింది. పోనీ ఎవరన్నా మిత్రులన్నా ఇంట్లోకి రానిస్తారేమోనంటే, ఇంతకాలం వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ బలాత్కారంగా లాక్కున్న వాళ్ళు లేక వీడి దగ్గర నుంచి ఏదో రకంగా వ్యసనాల రూపంలో వసూలు చేసిన మిత్రులు ఎవ్వరూ వీడిని రానివ్వలేదు. ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు, గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వాడికి ఏం చేయాలో తెలియలేదు. నిరుత్సాహంతో ఇంక ఈ ఊళ్ళో ఉండలేను, ఇంటికి వెడితే నాన్న చంపుతాడు, ఇక్కడుంటే తిండి లేక చావాలి, అందరూ అవమానిస్తున్నారు అనుకుని ఊరు వదిలి యథేచ్ఛగా బయలుదేరాడు. ఎక్కడికి వెడతాడో వాడికే తెలియదు పాపం. అంటే ఆ ప్రయాణమునకు ఒక గమ్యం లేదు, దిక్కు లేదు. అలా ప్రయాణించి ప్రయాణించి ఒక భయంకరమైన కేకారణ్యంలో అడుగుపెట్టాడు. అది అరణ్య మార్గం, ఎక్కడికి వెడుతున్నాడో వీడికి తెలియదు, చీకటి పడబోతోంది. అప్పుడు వాడు నిరుత్సాహం, ఆకలి, దుఃఖం అన్నీ పట్టి పీడిస్తూ ఉండగా అక్కడున్న చెట్టెక్కి కూర్చుని ఇప్పుడు నేనేం చేయను, కొయామి ఎక్కడికి వెళ్ళను, కరవాణికిం ఏం చెయ్యాలి ఇప్పుడు నేను, ధనము నిప్పచ్చరంబు విద్యయుహొళ్ళకి, డబ్బా లేదు, చదువా లేదు. పోనీ ఏదన్నా పని చేయటం నేర్చుకున్నానా, ఇంతకాలం ఏ పని నేర్చుకోలేదు, చదువు లేదు, పోనీ ఏదో ఒక కూలి పనన్నా చేయటం రాదు నాకు, ఏ పని చెయ్యటం రాదు, ధనము లేదు, విద్య లేదు. పెట్టసాగెడు నా చేయి భిక్ష కొర్రకు ఎట్లు సాచంగతగుదు. ఇన్నాళ్ళు నా చేత్తో ఇతరులకు ఇచ్చాను, ఇంట్లోంచి పట్టుకెళ్ళి కోట్లు 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 తగిలేశాను, ఇలా ఇంతకాలం పెట్టడానికి అలవాటు పడిన నా చెయ్యి ఇలా చెయ్యి చాచడానికి అలవాటు పడలేదు. భిక్షాందేహి చచ్చిపోతున్నాను, ఇంత అన్నం పెట్టండి, మాతా కబళం అండం నాకు రాదు. నాయన అదేంటి చూడు, గుడుకు గుడుకొని వెలుగుతోంది బాబు, ఆ కెమెరా వెలుగుతోంది చూడండి, ఏదో దీనికి ఏదో బ్యాటరీ అయిపోయినట్టుంది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఈ విధంగా నేనేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా చీకటి పడుతుంది కదా, ఆకలి కర్ర కర్ర కర్రం అంటుంది. అప్పటికి 3 రోజులు ఏంటంటే తిండి తినేవాడు, 3 రోజులుగా ఇంత ముద్ద దొరకలేదు, పండు దొరకలేదు, కనీసం మంచినీళ్ళు కూడా దొరకటం లేదు. కర్మగాలి అడవిలోకి వచ్చాడు, ఆ అరణ్య మార్గంలో చుక్క మంచినీళ్ళు లేవు. అప్పుడు మాత్రం వాడు ఏడ్చేశాడు, వాళ్ళ అమ్మను తలుచుకొని భోరుమని ఏడ్చేశాడనమాట. ఎంత ఏడ్చాడో తెలుసా, సదానభ్యుదితే భానౌ ప్రసూర్మే మిష్ట భోజనం దద్యా దద్యాత్రకం యాచే నచేహ జననీ మమ. మా అమ్మ కడుపులో పెట్టుకు చూసింది నన్ను, తెల్లవారి లేచి లేవగానే ఇంత అన్నం పెట్టేది, మృష్టాన్న భోజనం పెట్టేది, ఆ తల్లి లేకపోవటం ఎంత దురదృష్టం అన్నాడు ఆయన. ఏమండి ఈ శ్లోకాన్ని వ్యాసుడి చాలా అద్భుతంగా రాసిన, తెలుగులో మాత్రం ఇంకా మహానుభావుడు శ్రీనాథుడు కాశీఖండంలో అద్భుతమైన అనువాదం చేశాడు. ఎందుకంటే ఆయన కష్టాలు పడ్డాడు, తల్లి లేనటువంటి వాళ్ళని చూశాడు, అనుభవం కూడా ఎక్కువ, అందుకని ఒక అద్భుతమైన పద్యం రాశాడు. అరుణగభస్తి బింబముదయాద్రిపయిన్ పొడతేరా, అరుణగభస్తి బింబముదయాద్రిపయిన్ పొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలు కుడువంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హరహర హరహర ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సితాన్నముల్. సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రగా ఉదయించే బింబాన్ని అరుణ, ఎర్రని గభస్తి, సూర్యుని యొక్క బింబము, బింబం అని అర్థం. సూర్యబింబం ఎర్రగా వచ్చే సమయానికి ముందే మా అమ్మ చకచకా లేచి, నేను ఎక్కడ పేకాటకి వెడితే మళ్ళీ అర్ధరాత్రి దాకా తిరిగి రానను, తిరిగి రాకపోతే పొద్దున్నే వెళ్ళిపోతే తిండి లేక మాడిపోతానని, నా మీద ప్రేమతో మా నాన్నకి మళ్ళీ ఈ విషయం తెలియకూడదని తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి లేచి నా కోసం రకరకాల పిండి వంటలు చేసేది. సద్దన్నం పట్టుకొచ్చేది ఒక్కొక్కప్పుడు, పెరుగుతో కలిపి అందులో మళ్ళీ వెన్న మేగడానంచి ఊరుబిందులు కూడా పెట్టేదన్నమాట. వడపిందులు అంటే ఏంటంటే, పూర్వం ఇంతంత పిందులు తమంతా తాము రాలిపోయేవి మామిడి చెట్టు నుంచి. ఈ రాలిపోయిన పిందిని సన్నగా ఇలా చాకుతో కోసి లోపల ఉన్నటువంటి జీడి బయటికి లాగేసి, పూర్తిగా తీయకూడదనమాట, సన్నగా కన్నం చేసి లాగి దీన్ని ఆవకాయ పిండిలో నానబెట్టేవన్నమాట. మంచి పప్పు నూనె పోసి ఆవపిండి పెట్టి కారం కలిపి అందులో ఇవి నానబెడితే ఒక్క 15 రోజుల తర్వాత పిందిలు ఉంటాయి, వాటితోటి పెరుగన్నంలో తింటే నంచుకు తింటే ఇక వాడు వేరే స్వర్గానికి వెళ్ళాలా, ఆ స్వర్గం ఎక్కడుందో తెలియదు కానీ ఇదే స్వర్గం అన్నట్టుగా ఉందిట. అందుకని వడపిందులు సుస్పష్టంగా పెరుగును వంటకంబు వడపిందియులు కుడువంగబెట్టు. మా అమ్మ ఓ పక్కన రకరకాల పిండి వంటలు పెట్టేది, దాంతోపాటుగా ఈ వడపిందులు పెరుగన్నం కలిపి పెట్టేది, అందులో మళ్ళీ మేగడ పెట్టేది, వెన్నపూస లోగడ మేగడని ఉండేది, ఆ మేగడ వెన్న పెట్టేవారు, ఇవన్నీ పెట్టేది. అలా కడుపు నిండా ఎన్నెన్నో ఆహార పదార్థాలు పెట్టి నన్ను బాగా కొవ్వెక్కేలా మేపిన మా అమ్మలాంటి అమ్మ ఎక్కడైనా ఉంటుందా? అందుకే ఈ ప్రపంచంలో తల్లి, తల్లి మాత్రమే దేవత, తల్లిని మించిన దైవం లేదన్నారు. వీడు పాపాత్ముడైనా మంచి మాటే అన్నాడు, నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే. తల్లి అంటే మన ప్రాణం కంటే గొప్ప ప్రాణం అట. మన ప్రాణం మన చేతిలో లేదు, కానీ మనం బ్రతికుండగా మన తల్లి కూడా బ్రతుకుంటే మన ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యత తల్లి స్వీకరిస్తుంది. తల్లి ప్రాణమునకు మించిన దేవత, ప్రాణాధిదేవత. ఈ ప్రపంచంలో తల్లితో సాటి వచ్చే దైవం లేదని పెద్దలు ఎందుకు చెప్పారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. హరహర శివశివ, ఇక నాకు ఎవరన్నం పెడతారు నేను చేసిన పాపాలకి? వాళ్ళ ఆకలికి అలమటించిపోతున్నాను, మలమల మాడిపోతున్నాను, తిండి లేక అల్లాడిపోతున్నాను. తల్లికి ద్రోహం చేసిన పాపాత్ముడికి శిక్ష తప్పదనుకున్నాడు. అలా తాత్కాలికంగా వాడు బాధపడినా వాడికి ఏం పూర్తి పశ్చాత్తాపం లేదు. వీడు కేవలం పశ్చాత్తాపం ఏమిటి, నేను ఎందుకు పాపిష్టి పనులు చేశాననే దాని మీద పూర్తిగా పశ్చాత్తాపం లేదు, కానీ తల్లికి ద్రోహం చేశానే అని కొంచెం బాధపడ్డాడు. క్రమంగా సూర్యుడు అస్తాచలానికి వెళ్ళిపోయాడు. చెట్లో కూర్చుని ఆ రాత్రి అంతా నానా బాధ పడ్డాడు వాడు. తెల్లారింది, రాత్రి తిండి లేదు, తెల్లవారిన తర్వాత ఏమీ కనపడటం లేదు, ఎలారా దేవుడా అనుకుంటూ వీడు ఈసారి శివశివ అండం మానేశాడు. అమ్మా 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 అనుకుంటూ బయలుదేరట. అమ్మ నామస్మరణం చేసిన వాడు కూడా ఏదో మంచితనమే పొందుతాడండో, తెలిసి కానీ తెలియక కానీ మాతృనామస్మరణం కూడా పుణ్యమే. వీడు అమ్మ అమ్మ అనుకుంటూ చిట్ట చివరకు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ పూట ఎక్కడెక్కడి నుంచి జనాలు విభూతి పెట్టుకుని కమండలాలు పట్టుకుని రుద్రాక్షలు వేసుకుని శివశివ శంభో హరహర మహాదేవ మహాదేవ అనుకుంటూ పోతున్నారు మహాప్రవాహంగా. వీడికి మతిపోయింది. ఆర్యులారా మీరంతా ఎక్కడికి పోతున్నారని అడిగితే, పిచ్చాళ్ళలో ఉన్నవి ఎక్కడికి పోవడం ఏంటరా, అదిగో ఎదురుగుండా కనపడుతున్న మహానగరం ఏంటనుకుంటున్నావు, పరమ పవిత్రమైన వారణాసి అన్నారు. అమ్మ బాబోయ్, ఎక్కడి కాంపిల్యపురం అంటే పంజాబు, ఈస్ట్ పంజాబు, అక్కడి నుంచి నేను కాశీ వచ్చేసానా, తెలియకుండానే వచ్చేసానమాట, ఎన్ని రోజులు నడిచానో ఏమిటో నాకేం తెలియటం లేదు అనుకున్నాడు. అంటే వాడికి తిండి తిప్ప లేకపోయినా మధ్యలో దొరికే ఆకులు అలములు అనే పచ్చిగడ్డిలాగా తినేస్తున్నా అలాగే ఓపిక తెచ్చుకుని వాడు అదృష్టవశాత్తు కాశీ వచ్చేశాడు. పోన్లే, కాశీనగరం చేరాం, ఇక్కడ నా కేసి చూసేవాడు ఎవడూ లేకపోయినా ఇంత అన్నం పెట్టేవాడు ఉంటాడు, మా ప్రాంతంలో అయితే నన్ను అంతా గుర్తుపడతారు గనక అడుక్కోలేను, ఇక్కడ అన్నం అడగడంలో తప్పు లేదులే అన్నాడు. అనుకుని ఇక్కడ ఎక్కడన్నా అన్నసత్రాలు ఉన్నాయో భోజనం పెడతారా అంటే, నువ్వు ఎక్కడో పిచ్చాళ్ళలో ఉన్నావే, ఇవాళ శివరాత్రి, ఇవాళ అంతా ఉపవాసాలు ఉంటారు, ఏ ఇంట్లో ఎసరు పెట్టరు, పెసరు కూడా ఎసట్లో గింజలు వెయ్యరు అనగానే నా కర్మయోగం కాపి అసలే ఉపవాసాలతో హడిలిపోయి అల్లాడిపోయి వస్తే ఇప్పుడు శివరాత్రి అవ్వాల, కరువులు అధిక మాసంలో సామెత ఉండేదిలేండి, అసలే కరువు వచ్చి చచ్చిపోతుంటే మళ్ళీ ఒక మాసం ఎక్కువ అధిక మాసం అంట. అలాగా నేను ఇప్పటికే ఎన్నో రోజులుగా ఉపవాసాయాసంతో ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన రోజు శివరాత్రి అయ్యిందనమాట, మళ్ళీ ఉపవాసం అనమాట అనుకున్నాడు. సరే ఏం చేస్తారండి మరి ఉపవాసం ఉంటే ఈ పూటన తిండి ఏం తినరా అంటే తిండి తినము కాని నాయన, గంగానదిలో స్నానం చేస్తాం, ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుంటాం, అర్ధరాత్రి వేళ భజన చేస్తాం, అక్కడ మాత్రం అర్ధరాత్రి దాటాక ప్రసాదం పెడతారు, ఆ ప్రసాదం తిని ఉపవాసం విరమిస్తాం, ఏ తెల్లవారుజామునో పునఃపూజ అయ్యాక ఎంత ముద్ద పెడతారు అది తిని ఉపవాసం అనేటటువంటి దీక్షని విరమిస్తాం అనగానే మొత్తం మీద ఉపవాస దీక్ష విరమణ జరుగుతుందన్నమాట. అది కూడా ఈశ్వరాలయంలో జరుగుతుందన్నమాట అనుకున్నాడు వీడు. ఈ జనాలు ఏం చేస్తే చేద్దాం, ఎక్కడో తోట మీద ముద్ద దొరకకపోతున్నాను వాళ్ళతో బయలుదేరాడు. వాడు ఇష్టం ఉండి కాదు, వాళ్ళతో కలిసి వెళ్ళి గంగలో మునిగాడు. ఈ చెమట పట్టేసింది, ఎన్నో రోజులుగా స్నానం లేదు, అలిసిపోయాడు కదా, హాయిగా గంగా స్నానం చేయటంతో ముందు కొంత శక్తి వచ్చింది, ఓపిక వచ్చింది, ఇన్నాళ్ళి కుళ్ళంతా గంగలో వదిలేశాడు వాడు. గంగానది ఏమైపోయి ఉంటుందో వీడు స్నానం చేయగానే. గంగానది కూడానండి కొంతమంది పాపాత్ములు స్నానం చేస్తే నల్లగా అయిపోతుందండి. అందుకని రాత్రిపూట ప్రతిరోజు అర్ధరాత్రి 12 దాటాక శ్రీశైలం వస్తారు తెలుసుగా మీకు ఆ విషయం. శ్రీశైల అరణ్యాలలో కుక్కుట ముని అని ఒక ముని ఉన్నాడు, ఆ మునికి ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడు. ఆ కుక్కుట మహర్షి యొక్క శిష్యుడు చాలా గొప్ప, ఆయన చాలా గొప్ప గురుభక్తి కలిగిన వాడు. గంగ, యమున, సరస్వతి ఈ మూడు నదులు మనలాంటి పాపాత్మలు అంటే మీలాంటి పుణ్యాత్మలు అనలేక నేనే అనుకుంటున్నాను ఎందుకు వచ్చింది. కొంతమంది పాపాత్ములు స్నానం చేస్తారుగా సకల పాప పరిహారార్థం, బ్రహ్మహత్యా పాప పరిహారార్థం, శిశుహత్యా పాప పరిహారార్థం, ఏదో శౌర్య పాప పరిహారార్థం, ఇలా రకరకాల పాపాలన్నీ పోవడం కోసం గంగా స్నానం అహంకరిష్యే, లేక యమునా స్నానం అహంకరిష్యే, నర్మదా స్నానం అహంకరిష్యే, సరస్వతీ స్నానం అహంకరిష్యే అని అందులో మొలగ్గానే ఈ పాపాలన్నీ ఆవిడ ఆ నదులకు వెళ్ళిపోతాయి. దాంతో నదులు ప్రతిరోజు అర్ధరాత్రి సమయానికి నల్లగా మాడిపోతాయట. ఇలా కొంతకాలం పాటు పాపాలు తట్టుకోలేని నదులన్నీ ఒక రోజున బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మదేవ, ఈ పాపాలకి మేము తట్టుకోలేకపోతున్నాం, మేము నల్లబడిపోతున్నాం, రోగగ్రస్తురాళ్ళం అయిపోయాం, మాకు ఈ పాప విముక్తి ఎలాగా అనగా, అయితే శ్రీశైలం కేకారణ్యాలలో కుక్కుటూడు అని ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షి పరమ గురుభక్తి కలిగినటువంటి వాడు. ఆ కుక్కుట మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన గురుభక్తి కలిగిన వాడు, రోజు గురువు కాళ్ళు పడతాడు కనుక గుర్తుపెట్టుకోండి. అందుకని ఒకటి రెండుసార్లు చెబుతున్నాను, గురువుగారి కాళ్ళు బాగా పట్టేటటువంటి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తీర్థంగా తాగితే ఎటువంటి పాపాలన్నా పోతాయట. అందుకని మీరు వెళ్ళి రోజు అర్ధరాత్రి పూట ఆ కుక్కుట మహర్షి శిష్యుడి పాదాలు కడిగి ఆ నీళ్ళని తీర్థంగా తీసుకోండి అన్నాడు బ్రహ్మ. దాంతో వీళ్ళు ఏం చేసేవారట, ప్రతిరోజు అర్ధరాత్రి పూట 12 గంటలకి నదులలో నుంచి బయటకు వచ్చి స్త్రీ రూపాలు ధరించి, ఏది నల్లని స్త్రీ రూపాలతో కుక్కుట మహర్షి ఆశ్రమానికి వెళ్ళేవారు. ఆశ్రమం ఇష్టకామేశ్వరి ఆలయం దగ్గర అదృశ్య రూపంలో ఉంటుంది, ఈ కలియుగంలో మనకు కనపడదు. అక్కడ కుక్కుట మహర్షికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు గురువుగారు అలా పడుకోగానే రాత్రంతా కాళ్ళు నొక్కుతాట, కాళ్ళ మీదే పడుకుంటాట, ఎప్పుడైనా నిద్ర వస్తే. గురువుగారు వెళ్ళు అంటే తప్ప వెళ్ళడు, వెళ్ళమన్నా వెళ్ళడు ఒక్కోసారి, మా గురుసేవ చాలు అంటట. అలా రోజు గురువుల యొక్క పాదములు వత్తటం వల్ల అతడికి మహాశక్తి వచ్చింది. ఎంత శక్తో తెలుసా, నదుల పాపములను కూడా తొలగించే శక్తి వచ్చింది ఆయనకి. అది గురుపాద సేవలో ఉన్న శక్తి. అందుకని గురువుగారి పాదాలు ఒత్తేవారు పూర్వకాలంలో. గురువుగారిని అంటే బలాత్కారంగా కాళ్ళు పట్టి పీకేసి ఒక్కసారి మీ సేవ ఇవ్వండి అని సూర్యకాంతం లాగినట్లు లాగమని కాదు, చాలా భక్తితో, నిజంగా భక్తితో సేవ చెయ్యాలి. ఈ నదులు రోజు రాత్రిపూట వెళ్ళి కుక్కుట మహర్షి ఆశ్రమం దగ్గర అంతా తుడిచి కాస్త ముగ్గులు పెట్టి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 3 గంటలు అవ్వబోతున్నప్పుడు ఈ మహర్షి శిష్యుడి యొక్క బొటన వేళ్ల మీద నీళ్లు పోసి కడిగి ఆ నీళ్లు చేత్తో తీసుకుని తీర్థంగా తాగ్గానే మళ్ళీ నదులు అందంగా మారిపోయేవి, వాటి వికృత రూపం పోయేది, అంటే వాటి పాపాలు పోయేవి, ఇవి తిరిగి మళ్ళీ తమ నదులలో ప్రవహించేవి. అందుకనే శాస్త్రాలలో ఏం చెప్పారు, అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో ఈ 3 గంటలలో నదులలో స్నానం చెయ్యకండి, ఆ సమయంలో నదీ దేవతలు అక్కడ ఉండరు, నదీ దేవతలు లేనప్పుడు మీరు స్నానం చేస్తే మీ పాపాలు పోవు సరి కదా, అప్పటి వరకు నదీ దేవతకున్న పాపాల్లో కొంత భాగం మీకు వచ్చేస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితులలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు నదులలో మొలక్కూడదు. ఈ సామెత అలా పుట్టిందనమాట ఈ శాస్త్రం. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలిగా, నదులు మన పాపాలు స్వీకరించి నల్లబడిపోతున్నాయి, ఈ పాపాలు పోగొట్టుకోవటానికి కుక్కుట శిష్యుడిని ఆశ్రయిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ కుక్కుట శిష్యుడి కాళ్ళు కడిగా నీళ్లు ఇవి తాగడంతో వీటి పాపాలు పోతున్నాయిగా, వీటి పాపాలు ఆయనకి చేరాలిగా, ఆయన ఏమైపోవాలి అంటే ఆయనకి ఏమీ పాపాలు అంటాడు, ఆ పాపాలు భస్మం అయిపోతాయట. ఎందుకనంటే గురుసేవ చేయటం వల్ల ఈ పాపములన్నీ ఆయనకి తగలగానే ఆ పాపములు గడ్డి బొమ్మకి నిప్పు పెడితే ఎలాగైతే చొర్ర 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 కాలిపోయి, ఎండుగడ్డి బొమ్మకి నిప్పు పెడితే ఏమవుతుంది, కాలి బూడిదైపోతుంది. అలా ఈ నదుల యొక్క పాపములు ఆయనకి తగలగానే భస్మం అయిపోతాయి. ఇంకెంతకంటే గురువు యొక్క పాదాల సేవకున్న శక్తి ఎవరు వర్ణించగలరు అంటాడు వేదవ్యాసుడు. కాబట్టే గురుచరణాంబుజ నిర్భరభక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురుపాద పద్మములను అత్యంత భక్తితో సేవించేవాడు చాలా తొందరగా సంసారము నుంచి విముక్తి పొందుతాడు. ఈ ప్రపంచంలో గురుపాద పద్మముల సేవ కంటే గొప్ప తపస్సు లేదు. అదే తపస్సు, అదే తీర్థయాత్ర, అదే సకల దానములు యజ్ఞముల ఫలితమిస్తుంది. ఇంతకీ ఏది అంటే గురుపాద సేవ. గురుపాద సేవ సర్వతీర్థముల కంటే, సర్వదానముల కంటే, సర్వయజ్ఞముల కంటే, సర్వవేద పారాయణము కంటే గొప్పది. కానీ దీనికి మినహాయింపు మళ్ళీ ఇక్కడ ఒకటి చెప్పాలి. ఈ నదుల్లో అర్ధరాత్రి 12-3 చేయకూడదు కదా అంటే మళ్ళీ కొన్ని దినములలో మాత్రం ఆ దోషం పట్టుకుంటుందట. ఎప్పుడు? శివరాత్రి. పర్వదినములలో మీరు అర్ధరాత్రి కూడా స్నానం చేయొచ్చు. నదులకు పుష్కరాలు వస్తాయి చూడండి, గోదావరి పుష్కరాలు, నర్మదా పుష్కరాలు, రేపేమో రాజస్థాన్లోని పుష్కరాలు వస్తున్నాయి. అప్పుడు ఇవి లేవు. పుష్కరములలో 12 రోజులు అర్ధరాత్రి అయినా అపరాత్రమైనా స్నానం చేయొచ్చు. పుష్కరములలోను అలాగే కుంభమేళాల్లోనూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు, తర్వాత కొన్ని సంక్రాంతి వంటి పర్వదినాలలోనూ, గ్రహణ కాలంలోనూ మాత్రం మినహాయింపు ఉంటుంది. మిగతా అన్ని రోజుల్లో మాత్రం రాత్రి 12-3 మధ్యలో స్నానములు, నదీ స్నానం చేయకూడదు. ఎందుకు చెబుతున్నామంటే వీడు అక్కడికి వెళ్ళి హాయిగా వాళ్లతో పాటు శివరాత్రి పూట స్నానం చేయగానే అక్కడికే వీడి పాపాలు చాలా వరకు పటాపంచలైపోయాయి. ఈ జనాలందరూ విభూతి పెట్టుకోకుండా గుళ్ళోకి వెళ్ళకూడదన్నారు, అందుకని విభూతి పెట్టుకున్నాడు. వాళ్లతో కలిసి గుళ్ళోకి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు. ఈ పూట గుళ్ళో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వట్లేదు, ఎందుకంటే శివరాత్రి కదా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే హడావుడిగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు. వీడిని కూడా క్యూలోంచి గెంటేశారట. మరి గుళ్ళో ఉంటే ప్రసాదం పెడతారన్నారు కదండి, అందువల్ల ప్రసాదం పెట్టరేమిటండి బాబు అని ఎంత చెప్పినా, అప్పుడు వీళ్ళు అన్నారు, నాయన ఇవాళ గుళ్ళో పెట్టర్రా ప్రసాదం, ఎందుకంటే గుళ్ళో ఇవాళ కేవలం దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు జనాలు నాయన, కాబట్టి గుడిలో కాదు కానీ గుడికి కొంచెం దూరంగా ఒక టెంట్ వేశారు గంగానదీ తీరంలో. అదో పెద్ద పందిరి, పెద్ద తాటాకు పందిరి. ఈ దర్శనం చేసుకున్న వాళ్ళంతా పందిట్లోకి పోతారు. ఆ పందిట్లో ఒక తాత్కాలికమైనటువంటి ఒక చిన్న మందిరం నిర్మాణం చేశారట. కేవలం గుడ్డ తెరలతోటి ఒక మందిరం నిర్మాణం చేస్తారు. మీరు చూసారుగా చాలా చోట్ల గుళ్ళలో ఏం చేస్తారు, దర్శనం అయిపోయాక బయట ఆడిటోరియంలోనో లేక పబ్లిక్ కోసం ఒక పందిరో వేసి ఈ ఉత్సవాలన్నీ అక్కడ చేస్తారు. ఎందుకంటే గుళ్ళో ఎక్కువసేపు ఎవరు ఉండలేరు కనుక. అందులో కాశీ గుళ్ళో శివరాత్రి నాడు అఖండ జనం వస్తూనే ఉంటారు కదా, అశేష జనం వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ లోపల ఎక్కడ ఉండనిస్తారు? వీళ్ళందరూ తెల్లవారులు భజన చేయటానికో లేక జాగరణ చేయటానికో వీలుగా ఓ తాత్కాలిక శిబిరం నిర్మిస్తారు. అందులో శివలింగం ఒకటి పెడతారు. ఆ శివలింగం అందరూ చూస్తుండగా అభిషేకిస్తారు. నివేదనలు అన్నీ అక్కడే జరుగుతాయి. ఎదురుగుండా పెద్ద పందిరి వేసేసారు గంగానదీ తీరంలో. ఆ పందిట్లో జనం కూర్చుని భజనలు చేస్తారు. ఉపవాసం అయిపోయాక అందరూ మళ్ళీ గంగాస్నానం చేసి ఈ తాత్కాలికమైనటువంటి శివ మందిరంలో ఉన్న ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని భుజిస్తారన్నమాట. 10,000 మంది భక్తులు వచ్చారటండి అప్పటికే. వీళ్ళంతా రాత్రిపూట పందేళ్లలో కూర్చున్నారు. ఒక 100 మందిని, 150 మందిని ఒక ప్రాంగణంలో పెడతారనమాట. ఈ 100 మందికి కలిపి ఓ దడి కట్టేస్తారు, లేకపోతే అందరూ ఒకటి మీద ఒకటి పడిపోతారు కదా, పడిపోకుండా వ్యవస్థ చేశారనమాట. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ 100 కుర్చీలు, ఇక్కడ 100 కుర్చీలు, మళ్ళీ విడిగా కొంత అలా వెయ్యాలి. అలాగే అక్కడ కూడా వ్యవస్థ చేశారు. వీడు అందులో కొంచెం ముందున్నటువంటి భాగంలో కూర్చున్నాడు. వీడి కోరిక ఏమిటి, ఎంతసేపు వీళ్ళు భజన చేస్తారట. ఆ భజన అయిన తర్వాత నివేదనలు అవుతాయి. నివేదనలు అయ్యాక తెల్లవారుజామున పెడతారు. ముందు వరుసలో ఉన్నవాడికి కొంచెం ప్రసాదం ఎక్కువ దక్కుతుంది, చివరికి వచ్చరికి దక్కచ్చు దక్కపోవచ్చు. అందుకే అందరం మనం స్వస్తినగానో తోపు తోసుకెళ్ళిపోతాం ప్రసాదానికి, ఏమో ఆఖరి నడితే దక్కుతుందో లేదో అని అదో భయం. అందులో పులిహార ప్రసాదం అయితే అది మరీ భయం అయ్యే. అందుకని వీడు కొంచెం ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. ఏ రోజు రానివాడు ఇవాడు ఒక్కరోజు ఫ్రంట్ రోలో కూర్చున్నాడు ఈ ప్రసాదం కోసం. వాడి జీవితంలో ఎప్పుడైనా కలిసి వచ్చాడా? కానీ ఆ పూట ప్రసాదం భక్తితో కూర్చున్నాడు. కానీ ఏ వంకతో అయితేనే ఈ జనాలందరూ సరిగ్గా శివుడికి ఎదురుగుండా కూర్చున్న చోటే వాడు కూర్చోగలిగాడు. ఆ లోపల చక్కని గుడ్డలతో తయారు చేసిన ఈశ్వర మందిరం అన్నది, ఇది శివరాత్రి వంటి పర్వదినాల్లో తాత్కాలికంగా నిర్మించే మందిరం. ఆ లోపల కూడా గొప్ప శివలింగం పెట్టారు. అపూర్వమైన లింగం అది, అది పార్థివలింగం. ఆ లింగానికి అటు ఇటు దీపాలు వెలిగించారు, ఆవునేతి దీపాలు. ఇంక ఎదురుగుండా మహాద్భుతమైన నివేదన పదార్థాలు కనబడ్డాయి. పులిహార, కట్టుపొంగలి, దధ్యోదనం, చక్కెర పొంగలి, పాయసం, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. వీడికేమో ఉపవాస ఆయాసం, లోపల కనపడేది పాయసం. ఇక వీడేం భజన చేస్తాడు? ఇక వీడు మొదలెట్టారట, శంభో హరహర శంభో అంటుంటే వీడు కూడా శంభో శంభో ఆకలోయ్ ఆకలోయ్ అంటున్నాడు. అంటే వీడి బాధ పైకి అనలేడు కానీ గొంతు పాప నీరస పడిపోయింది. మీరంటే శుభ్రంగా వచ్చే ముందు నాలుగు ఇడ్లీ తిని వచ్చారు కాబట్టి ఎంతసేపు కూర్చుంటారు ఉపన్యాసం అయ్యాక. కానీ పాప వాడి పరిస్థితి ఎన్ని రోజుల నుంచో తిండి లేక మాడిపోయాడు కదండి. పాపాత్ముడైనా ఆకలి ఆకలేగా మరి. అందుకే వాడు దేవుడా జీవుడా ఎప్పుడవుతుంది రా బాబు ఈ భజన. మా చిన్నప్పుడు అండి ఇలాంటి పొరపాట్లు మేము కూడా ఒకటి రెండు చేసాం. అక్కడ మా కన్యకా పరమేశ్వరి సత్రంలో గీత మీద ఉపన్యాసాలు జరిగేవి. మేము 8 ఏళ్ళు 5 ఏళ్ళ వాళ్ళం. అక్కడ అద్భుతంగా పెట్టేవారు పులిహార ప్రసాదం. ఈ ఉపన్యాసం చెప్పిన ఆయన 2.5 గంటలు చెప్పేసేవాడు. అందుకని తొందరగా అయిపోతే బాగుండరా బాబు, ఎప్పుడు అవుతుందిరా బాబు, ఎప్పుడు అవుతుందని వాచ్యులు చూసుకునేవారు. పిల్లలు ఒకంతా ముందే కూర్చునేవారు. పిల్లలు ఎవరు అల్లరి చేసేవారు కదా, కొట్టేవారు కదా ఎవరు వాళ్ళని. ఇక ఆయన చివరిన శంభో శివశివ 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 నారాయణ నారాయణ అని చెప్పాడా, ఇక ఈ పిల్లలకి ఎక్కడే ఉత్సాహం వచ్చేసేది అనమాట. ఈ వచ్చిన వాళ్ళలో కొంతమంది గిన్నెలు కూడా తెచ్చేసుకునేవారు. కొంచెం నాకేమో మొహమాటం, సంస్కృత మాస్టర్ అబ్బాయి గిన్నె తెచ్చుకున్నాడేమో అంటారు. వాళ్ళు చూస్తే గిన్నెతో పట్టుకుపోతారు. నేనేమో చేతులతో తినలేను, అంత చెట్టి చేతులు. ఎన్ని కష్టాలండి, ప్రసాదం కష్టాలు ప్రసాదానివి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, కాస్త ఎప్పుడన్నా గిన్నెలతో తెచ్చుకున్నా పాప ఇలాంటి పిల్లల్ని ఏమనకుండా పెట్టేయండి, పర్వాలేదులేండి, ఏం చేస్తాం. ప్రసాదం పెట్టడం వల్ల కొన్ని లాభాలు ఏమిటో అప్పుడు నేను కనిపెట్టాను అనమాట. చిన్నపిల్లలందరం ప్రసాదం కోసం వచ్చి క్రమక్రమంగా ప్రసాదం మర్చిపోయాం. చెప్పే ఉపన్యాసం కొద్ది రోజులు పోయాక ఆకట్టుకున్నది. ఆ తర్వాత తర్వాత ఈ ఉపన్యాసాలు విన్న పిల్లలందరూ బాగుపడిపోయారు. అందుకని పూర్వకాలంలో చక్క అలా ఉపన్యాసాల టైంలో మంచి మంచి ప్రసాదాలు పెట్టేవారనమాట. కాబట్టి మనిషికి ఏదో ఆ మాత్రం పులిహార పెట్టి పంపామా, ఇంకా చూడండి ఈ హాల్ ఈ చివరి చచ్చవరిదాకా నిండిపోతారు. మధ్య మధ్యలో ఆదివారం ఇక్కడే భోజనాలు పెట్టేసామంటే మళ్ళీ ఏదో హాస్పిటల్లోనే కాకుండా ఏ పట్టలేమన్నమాట. ఇలా 2-3 రోజులు పెట్టాక ఇక తర్వాత అలవాటు పడ్డాక ఈ ప్రసాదానికి అలవాటు పడి ఆ ప్రసాదం సంగతి వచ్చేపోతారు కొద్ది రోజులకి. వీడి దృష్టి ప్రసాదం మీద, అతి కష్టం మీద భజన చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటింది. దాటగానే ఈ ఫ్రంట్ కూర్చున్నవాడు ఒకటి నిద్రపోవడం మొదలెట్టాడు. వాడికి నిద్ర వచ్చింది. ఈ ఫ్రంట్ రోలో కాస్త నిద్రపోయేవాడు కూర్చోబెట్టుకుంటారా, మీకు పుణ్యం ఉంటుంది. నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఒక్కోసారి. ఒక్కొక్కటి నోరు పెట్టేస్తారు. మీరేమో శుభ్రంగా నిద్రపోతూ ఉంటే నేను ఉపన్యాసం చెప్పేవాడి నాకు ఎంత ఈర్ష వస్తుంది అప్పుడు. అంటే వీళ్ళు నిద్రపోతారు, నేనేమైపోవాలనిపిస్తుందా లేదా? అందుకని కొంచెం నిద్రపోయేవాడు బ్యాక్ బెంచ్లో కూర్చోబెడితే కొన్ని లాభాలు ఉంటాయన్నమాట. ఈ ఫ్రంట్ రోలో కూర్చొని నిద్రపోతున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు నిద్రపోగానే ఈ పక్కవాడు వాడి మీద పడ్డాడు. నిద్రకు ఒక లక్షణం, ఒక నిద్ర అయితే మిగతా వాళ్ళందరికీ నిద్ర వస్తుందన్నమాట. అందుకని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అండ మొదలెట్టారు. ఇలా ఒరిగిపోయారట. బహుశా వాళ్ళంతా మహానుభావులు, కటిక ఉపవాసంతో ఉండడం వల్ల, ఆ ఉపవాస ఆయాసం వల్ల, భజన బాగా చేయటం వల్ల గాఢంగా నిద్రపోయారట. క్రమంగా ఇంకా ఎవరూ లేవట్లేదు. అందులో ఉపవాసం మీద అర్ధరాత్రి దాటాక పడుకున్న నిద్ర ఉందే, అది విచిత్ర నిద్ర. ఆ నిద్రతో అందరూ కూడా అదో ముద్రలో పడిపోయారు. అందరూ నిద్రపోయినా నిద్రపోకుండా ఉన్నవాడు కేవలం గుణనిధి మాత్రమే. ఎందుకంటే వీడికి కేవలం తిండి మీద తప్ప వేరే దృష్టి లేదు. ఎప్పుడు వీళ్ళు నిద్రపోతారా, ఎప్పుడు తిందామని వాడు చూస్తున్నాడు. దాదాపు ఓ వారం పైబడి మలమల మాడున్నాడు వాడు. అందుకని విసిగిపోయి ఉన్నవాడు వీళ్ళంతా నిద్రపోగానే హామ్మయ్య శివుడు ఉన్నాడురా బాబు, అందుకే వీళ్ళందరికీ నిద్ర పట్టింది అనుకుని మెల్లగా ఆ లోపల శివలింగం ఉన్నటువంటి మందిర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళి చూసే సమయానికి మంచి బంగారపు గిన్నె ఒకటి కనపడేదట, నిలువెత్తు గిన్నె, పెద్ద బంగారపు గిన్నె. పూర్వం దేవుడి గుళ్ళో అలాంటి బంగారపు గిన్నెలతో నైవేద్యం పెట్టేవారు. ఇప్పుడు ఆ గిన్నె నిండా ఏముంది అంటే మహాపాయసం. నేను చెప్పింది నేను తక్కువ వర్ణిస్తున్నాను, కానీ శివుడు బహుశా ఆవహించి ఉంటాడు, వ్యాసుడు తెగరా వేశాడు. అదేమో పెద్ద పాయస పాత్రట. దాంట్లో పూర్తిగా పాయసం అంట. చిక్కని ఆవు పాలు తప్ప ఇంకేం పోయకుండా తయారు చేసినటువంటి పాయసం అట. పూర్వకాలంలో పాయసం తయారు చేసేటప్పుడు అన్నం వండి అందులో పాలు పోసేవారు కాదు, ఉట్టి పాలే పోసేవారు. గిన్నె నిండా పాలు పోసి పాలు బాగా మరిగి సగం అయ్యాక అందులో కేవలం నాలుగో వంతు మాత్రమే బియ్యం పోసేవారు. అంటే 4 లీటర్ల పాలైతే 1 కేజీ బియ్యమే వేసేవారు. అలా పాలతో పాయసం చేస్తే ఆపై దాని నిండా అలా జీడిపప్పులు తట్టు కింద తేలిపోతూ ఉంటే పైన కొంచెం ఆవు నెయ్యి కూడా వేస్తే, కిస్మిస్సులు వేసి బాదం పప్పులు వేస్తే ఆహాహాహా, పాయసం చూసిన వాడు జీవితంలో మళ్ళీ వేరే అన్నం తినగలడా అన్నారు. అందుకే శ్రీనాథుడు మరింత రెచ్చిపోయాడు ఆయన కూడాను. ఆ పైన ఉన్న జీడిపప్పులు అవన్నీ తెగ వర్ణించాడు. కొంచెం పచ్చకర్పూరం కూడా వేశారట, పైగా గుమగుమలు ఆడిపోతుందట అది. వీడికి అన్ని పాత్రలున్నా ఈ బంగారపు గిన్నె గిన్నెలో ఉన్న పాయసం మీద దృష్టి ఎక్కువ వెళ్ళింది. అంటే వీడికి కొంచెం పాయసం ఎక్కువ ఇష్టం అనమాట. నా అనుమానం వ్యాసుడికి కూడా పాయసం అంటే ఇష్టమేమనుకుంటున్నాను. ఒక వ్యాసుడే ఉందిలేండి అభినవ వ్యాసులు, మాకే పాయసం అంటే అంత ఎంత ఇష్టం ఉంటూ ఉంటే వాళ్ళ గుండెల్లో ఏముంది. ఈ పాయస పాత్రం చూడగానే వీడి మతి కాస్త చెదిరిపోయింది అని గుట్టకలు మింగేట. గురుక్కిల్ మింగుచు ఒక్క ఓదన మహాకుంభంబు వీక్షించువాడు అక్కోణంబున మందరశ్మియగు దీపాంకూరముల్ మీదికి ఎక్కల్ ద్రోచి ఘృతంబు నిల్చి నిజ వస్త్రైకాంశముల్ జిల్చి చేనొక్కల్ ప్రోవిడి ఒత్తినేచెను శిఖిన్ యోజిల్చే వైశ్వానరు. ఆ పాయసాన్నాన్ని చూడటంతో ఆ మహాన్న పాత్రను చూడగానే వాళ్ళు గుక్కిళ్ళు మింగాడు అనమాట, అంటే గుట్టకలు మింగాడు అనమాట. ఆయన గుట్టకలు మింగాడు. ఇన్నాళ్ళు మలమలమాడిన వీడికి అత్యుత్సాహం వచ్చేసింది, మహా ఉత్సాహం కలిగింది. ఈ మహోత్సాహంతో ముందు కొంచెం నోట్లో పారేసుకుందాం అనుకున్నాడు. మళ్ళీ అంతలో అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానం? ఈ చీకటి అయిపోతుందట అక్కడ. ఏమిట్రా ఈ గుళ్ళో చీకటి అయిపోతుంది, పాయసం పాత్ర కనపడకుండా పోయింది. మొదట్లోనేమో మంచి బంగారపు గిన్నె తలతళ కనపడింది, తర్వాత అందులో ఉన్న పాలు ఆ మిసమిసలు ఆ జీడిపప్పులు కనబడ్డాయి, ఇప్పుడు కనపడకుండా పోయాయి. కళ్ళు బయర్లు గమ్మి చీకట్లు గమ్మి కనపట్టలేదా అనుకుంటూ ఉంటే అప్పుడు వాడికి అర్థమైంది, అటు ఇటు రెండు దీపపు కుందులు ఉన్నాయి, ఆ దీపపు కుందుల్లో నెయ్యి అయిపోయింది, ఒత్తి మసి అయిపోతుంది అనమాట, ఒత్తి మాడిపోతుంది, దీపం కొండెక్కేస్తోంది. దీపం కొండెక్కితే ఎక్కడ గిన్నుందో తెలియదు. జీడిపప్పు నోట్లో వేసుకోబోయి కింద వేసుకుంటానేమో అనుకుని వీడు ముందు దీపం ఉంటే కానీ పనవదనుకుని చకచక ఆ పక్కనున్న నేతి జాడి తీశాడు. పక్కన నేతి డబ్బాలు ఉన్నాయిలేండి, ఆవు నేతి ఒకనొక గిన్నె తీసుకుని దాంతో ఈ రెండు దీపపు కుందులు నిండా నెయ్యి పోశాడు. వీడు నెయ్యి పోసే సమయానికి అందులో ఒక కుందిలో ఉన్న ఒత్తి పూర్తిగా మసైపోయింది, ఆ దీపం కొండెక్కింది, రెండోది మిసమిసలాడుతూ కిందకి వెళ్ళిపోతుంది. ఈ దీపం కొండెక్కేస్తుంది తప్పదు అనుకుని వీడు వెంటనే కట్టుకున్న బట్ట పర్రుని చింపేశాడు. అప్పటికి ఎన్ని రోజుల నుంచో దిక్కుమాల బట్ట అదే దీక్షావస్త్రం కింద కట్టాడు. ఆ కుళ్ళు గుడ్డనే ఈ పూట గంగాస్నానం చేశాడు కాబట్టి కాస్త పవిత్రమైంది అనుకోండి, ఆ గుడ్డ చింపి దాన్ని ఇలా నలిపి ఆవు నేతిలో ముంచి ఇప్పుడు అది ఒత్తిగా చేసి ఈ ఒత్తి కొండెక్కుతున్న ఒత్తిలో పెట్టి ముట్టించి అందులో వేశాడు. అంటే తన వస్త్రంతో ఏం చేశాడనమాట, ఒక ఒత్తి తయారు చేశాడు. చూడండి మళ్ళీ, నిజ వస్త్ర ఏక అంశము అంటే తన వస్త్రంలో ఉన్న ఒక పోగు, ఒక చీలిక, ఒక పీలికను బయటికి లాగాడు. దాన్ని ఏం చేశాడు, చే నొక్కన్ చేతితో ఇలా గట్టిగా నొక్కాడు. ఒత్తిగా నేతతో వచ్చాను దాన్ని ఒత్తి చేసి మళ్ళీ అగ్నిని ప్రజ్వరల చేశాడు. శిఖిన్ యోజించే వైశ్యానరున్, అగ్నిహోత్రుడి యొక్క జ్వాల ధగ ధగ వెలిగేలా చేశాడు. మొత్తం మీద వాడి బట్టతోటే ఒత్తి తయారు చేశాడు. ఆ ఒత్తిలో నెయ్యి పోశాడు. ఈ నేతి దీపం శివాలయంలో శివుడి సన్నిధానంలో గంగా తీరంలో కాశీ విశ్వేశ్వరుడికి దగ్గరగా కట్టబడిన తాత్కాలిక మందిరంలో శివరాత్రి పూట తెల్లవారుజాము కాబోతున్నప్పుడు వెలిగించాడు. ఏం యోగం పట్టిందండి వాడికి, అప్పటికేమో ఉపవాసంతో ఉన్నాడు. శివరాత్రి నాడు గంగాస్నానం చేశాడు, శివుడి సన్నిధానంలో ఆవు నేతితో శివరాత్రి పూట దీపం వెలిగించాడు. ఈ దీపం వెలుగుతున్నాక మళ్ళీ వాడికి అనుమానం వచ్చింది. ఈ పడుకున్న వాళ్ళు కొంతమంది తుమ్ముతూ, ఇవి దగ్గుతారు తప్పదు కదా మరి కర్మ, ఈ దగ్గులు తుమ్ములు ఎవరు ఆపగలరు? కొందరు తుమ్ముతున్నారు, కొందరు దగ్గుతున్నారు, అటు ఇటు కదులుతున్నారు. కొంపదీసి వీళ్లలో ఎవడన్నా లేస్తే తంటాడు కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా అన్నం తినలేం. ఈ మొత్తం బంగారపు గిన్నె పుచ్చుకొని రేవులోకి పోదాం, గంగానది యొక్క రేవు దగ్గరికి. కొంచెం దూరంగా ఉన్న రేవు దగ్గరికి పోతే అక్కడికి జనాలు రారు. శుభ్రంగా పాయసం అక్కడ ప్రశాంతంగా తినచ్చు, ఊడ్చుకు తినేద్దాం, నాలుగుతో నాకి మరీ తినేద్దాం, తిన్నాక ఈ గిన్నె కడిగేస్తే బంగారపు గిన్నె కదా, దాన్ని నమ్మేస్తే మళ్ళీ 10 రోజులు 15 రోజులు జోదం ఆడుకోవచ్చు అనుకుని ఈ గిన్నె పుచ్చుకుని బయటికి పోయాడు. పోనీ అక్కడ తినచ్చుగా, ఒక్క ముద్ద కూడా తినలేదు వాడి కర్మయోగం. ఒక జీడిపప్పు అన్నా తిన్నాడు కదా ఏంటండి, తినకుండా మొత్తం గిన్నె పుచ్చుకుని బయటికి బయలుదేరాడు. అంటే కొంచెం ప్రశాంతంగా తిందాం, ఎవడికి దొరకకుండా తిందామని. ఈ రావడంలో ఏమైంది, ఆ పడుకుని నిద్రపోతున్న చోట దీపాలు లేవు, అప్పటికే అన్నీ కొండెక్కున్నాయి. అందులో శివరాత్రి చల్లగాలి బాగా వేస్తోంది, దాంతో కటిక చీకటి. ఆ చీకట్లో కొంచెం మంచి ఒడ్డు పొడుగు ఉండి పడుకుని నిద్రపోతున్న వాళ్ళలో ఒకడిని ఎక్కడ తొక్కాడో తెలియదు కానీ మొత్తం మీద ఒక్క తొక్కు తొక్కాడు. ఇక చూడండి బాబోయ్, వాడు బాబోయ్ అని ఒక్కసారి అరిచి లేచాడు. వాడు లేవడంతో తక్కిన వాడు లేస్తూ ఉంటే వీడు ఆగిపోతే గొడవలేకపోయేది, ఆ గిన్నె పుచ్చుని పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో ఏమైంది, కొంతమంది చకచక దీపాలు వెలిగించారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కుందులు. ఆ వెలుతురులో పారిపోతున్న గిన్నె పుచ్చుకు పారిపోతున్న వాడు కనబడ్డాడు. దాంతో వాడు దొంగ 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 అన్నారు. ఒకడు దొంగ అన్నాడే అంత దొంగ అంటారు, అది ఏమిటో చెప్పరు అనమాట. వెనక ముందు చూడకుండా ఒకడు దొంగ అన్నాడుగా, గతానుగతికో లోకహ, అంటే ఒకడు ఏం చేస్తే తక్కిన వాళ్ళు అదే చేస్తారు. ఒకడు దొంగ అన్నాడా, అందరూ దొంగో 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 అన్నారు. ఇంత పూర్వం లింగ 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 అన్న వాళ్ళంతా దొంగ 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 అన్న మొదలెట్టారు. ఇప్పుడు లింగడు పోయాడు, దొంగడు బయలుదేరాడు. ఈ కంగారులు అందరూ అరుస్తూ ఉంటే వీడు ఇంకా పరిగెడుతూ ఉంటే ఇంతలో కాపలా వాళ్ళు వచ్చారు. శివాలయం చుట్టూత ధనుర్బాణాలు పుచ్చుకున్న కాపలా వాళ్ళు ఉండేవాళ్ళు. ధనుస్సు పుచ్చుకున్న వాళ్ళు ఒకడు, ఒరే ఈ ఆగరోయ్య నరిస్తే వీడు ఆగితే మళ్ళీ వాళ్ళు లాక్కుంటారు కిందని పారిపోయాడు. ఆ పారిపోవడంతో లాగి బాణాన్ని ఒకడు విడిచిపెట్టాట, చెవిదాకా అల్లెతాడు లాగి ఓ పెద్ద అర్ధచంద్రాకారపు బాణం వాడి వెన్నుపూసలో కొట్టాడు ఒకడు. వాడు మంచి విలుకాడు, బాణం వేయటంలో ఆరితేరిన వాడు. వాడు బాణం కొట్టడంతో ఆ బాణం వాడు వెన్నులోంచి పొట్టలోంచి బయటకు వచ్చి దూసుకొచ్చింది. వాడు పెద్ద శబ్దంతో ఆ రేవు దగ్గరే, పైగా అది తాత్కాలికమైనటువంటి పందిరి కదా, ఆ పందిట్లో నందీశ్వరులు కూడా పెట్టారట, ఆ నందుల్లో ఒక నంది బొమ్మ దగ్గర పడిపోయాడు అంతే పెద్ద శబ్దంతో. మళ్ళీ కిక్కురు మనకుండా చచ్చిపోయాడు పాప, ఒక్క దెబ్బకే పడిపోయి చచ్చిపోయాడు. వాడలా చచ్చి తావడంతో జనాలంతా వచ్చి చూసి, ఒరే వాడు పాప అన్నం కోసం వచ్చాడరా, పొద్దున్నుంచి అన్నమా అన్నమా అన్నాడు, చివరికి అన్నం పాత్ర ఎత్తుపోయినట్టున్నాడు, వీడేదో పెద్ద గజ దొంగ అనుకుని మనం బాణంతో కొట్టి చంపేశాం అనుకున్నారు వాళ్ళు. ఎవరే అనుకున్నా మొత్తం మీద శివరాత్రి పూట వాడికి చావు అలా ప్రాప్తించింది. వాడు అలా చచ్చి చావడంతో ఆ చావడం పంచక్రోశుల ప్రాంతానికి కొంచెం దూరం, అది అవతల లోపలైతే అసలు సమస్య లేదు. ఈ గంగానది రేవులో పంచక్రోశులు దాటిన ప్రాంతం అవడం వల్ల వాడు చచ్చి చావగానే వాడిని పట్టుకుపోవడానికి యమకింకర్లు వచ్చారు. చాలామందికి అనుమానం అనమాట, కాశీలో చచ్చిపోతే వాడిని తీసుకెళ్ళడానికి కైలాస దూతలు రావాలి కానీ యమకింకర్లు ఎందుకు వచ్చారని. పంచక్రోశులని ఉంది ఒక ప్రాంతం, అది మీకు కాశీఖండంలో తెలుస్తుంది. మీకు కావాలంటే కాశీ వచ్చినప్పుడు నేను ఆ వివరం చెబుతాను. ఆ స్థానం దాటి ఎక్కడ చచ్చిపోయినా మళ్ళీ అది కాశీలో చచ్చిపోయిన ఫలితం ఇవ్వదు, అందుకే మనం ఆ ఏరియాలోనే కొనుక్కోవాలి. ముముక్షు భవన్ దాటిపోయి అవతల ప్లాట్లు వేస్తే అక్కడ కొనుక్కుంటే మీకేం ఉపయోగం లేదు, అది పంచక్రోశుల్లోకి రాదు. పంచక్రోశుల మధ్యలో ఎవడు చచ్చిపోయినా కాశీలో వాడికి మాత్రమే ముక్తి వస్తుంది. అందుకే ఏం చెప్పారన్నమాట, అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణ ఖండంబు సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ, సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ కృతపాపుండైన తత్పట్టణాభ్యర్ణక్షోణుల 5 క్రోశముల ప్రాణాంతంబునన్ మర్త్యుడు ఆకర్ణ్యం పండు కృతాంతవాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వనిన్నాడు కాశీఖండంలో. అంటే ఏమిటి, ఈ భూమండలం చాలా గొప్పది, సప్త సముద్రములతో కూడిన ఈ భూమండలంలో అత్యంత పవిత్ర స్థలం కేవలం కాశీ మాత్రమే. ఆ కాశీలో కూడా 5 క్రోశుల స్థలం ఉన్నది. ఈ పంచక్రోశులు అంటే 5 రెళ్ళు 10 మైళ్ళ స్థలం. ఈ 10 మైళ్ళ స్థలం మధ్యలో ఎవడైనా చచ్చిపోతే అటువంటి వాడు ప్రాణం పోతున్నప్పుడు యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న ఘంటాధ్వని వినడు. యమధర్మరాజు గారు వస్తేనే కదా ఆయన వాహనం వస్తుంది, వాహనం వస్తేనే కదా దాని మెడలో ఉన్నటువంటి ఘంట వినపడుతుంది. అంటే ఆ 5 క్రోశుల మధ్యలో చచ్చిపోయిన వాడు యముడి దర్శనం చేసుకోకుండా కైలాసానికి పోతాడు, ముక్తికి పోతాడని అంతరార్థం అనమాట. అటువంటి వాడు నరకరాజైన యమధర్మరాజు గారి దున్నపోతు వాహనం మెడలో ఉన్న ఘంటాధ్వని వినడు అన్నారు. దాన్ని సంస్కృతంలో వ్యాసుడు ఏం చెప్పాడు, తెలుగులో అలా చెప్పాడు ఆయన తమాషాగా. కానీ వ్యాసుల వారు ఏమన్నారంటే, నాయన ఎప్పుడైనా చివరి రోజులు వస్తాయేమో అని ఆలోచించకరా, కొంచెం ఓపిక ఉన్నప్పుడే కాశీ వెళ్ళరా. దూరం మే మరణం
యువాహ మధునా ధార్యం నచిత్తేత్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమఘటాం అప్రాప్య హిత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్తు పురీం ధూర్జటేహే.
మానవులకు బలహీనత ఉన్నది. నేను ఇంకా కుర్రాణ్ణి, యువాహమధునా అధునా అంటే ఈనాడు యువా కుర్రాణ్ణి. ఎవరు? అహం, నేను. నేను కుర్రాణ్ణి, మే నాకు మరణం చావు దూరం, ఇప్పట్లో రాదు, చాలా కాలం తర్వాత వస్తుంది. నాకు మరణం చాలా దూరంగా ఉంది. బికాజ్ ఐ ఆమ్ యంగ్, నాకు ఇప్పట్లో చావు లేదు అని ఎప్పుడు అనుకోకరా పిచ్చివాడా. ఇలా నీ మనస్సులో నా ధార్యం ఆలోచించకు. ఎప్పుడు ఎవడబోతాడో నీకు తెలియదు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీ పక్కనే యముడు ఉంటాడు. యముడి వాహనం దున్నపోతు. ఆయన దున్నపోతు మీద ఎక్కువ వస్తాడు. అలా ఎక్కువచ్చినప్పుడు ఆ దున్నపోతు కదులుతున్నప్పుడల్లా దాని మెడలో ఉన్న పెద్ద గంట టింగ్ టింగ్ అని మోగుతుంది. ఆ శబ్దం కొంచెం జాగ్రత్తగా విను. అది కూడా నైకట్యాత్ అంటే నికటం, పక్కన, నీ పక్కనే యముడు ఉన్నాడని భావించు. దీని అంతరార్థం ఏమిటి? నాకు చావు లేదు, ఎప్పట్లో చావుననే భ్రమ విడిచిపెట్టరా. నీ పక్కన ఎప్పుడూ మృత్యు ఉందని గ్రహించావు. మృత్యు ఇవాళ అవ్వచ్చు, రేపవ్వచ్చు, ఎల్లుండవచ్చు. ఎప్పుడూ ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు నిన్ను పట్టుకుంటుంది. మృత్యువు నీకేం మృత్యువు కాదు, అది నీ పక్కనే ఉందని గ్రహించు. ఇది గ్రహించి ఒంట్లో ఓపికన్నప్పుడే నీ అపవిత్రమైన కొంప గోడు విడిచిపెట్టి పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రాన్ని ఒక్కసారైనా చేరి హరహర మహాదేవ అంటూ ఆ విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకో. అదే వార్ధక్యం వస్తే ఇంకా వెళ్ళి అక్కడే ఉండిపో. అలా పరమ పవిత్రమైన వారణాసీపురం ఒక్కసారైనా దర్శనం చేసుకుంటే నీ జీవితంలో పొరపాటున కూడా యమధర్మరాజు గారి వల్ల భయం ఉండదు అన్నాడు ఆయన. అది తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పాడంటే, 5 క్రోసుల మధ్యములో అయితేనే కాశీలో ఈ ఫలితం వస్తుంది అని ఈ సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా చెప్పారు. 5 క్రోశములు 5 క్రోశములని అన్నారు. వీడి కర్మయోగం వల్ల, కొంత పుణ్యయోగం వల్ల కాశీలో చచ్చాడు. పుణ్యయోగం కాశీలో మరణం ఇచ్చింది, కర్మయోగం ఏదో ఇంకా ఉంది. అందువల్ల 5 క్రోశుల ప్రాంతం దాటిన తర్వాత చచ్చిపోయట. శివాలయం ఉన్నదేమో, మందిరం ఉన్నదేమో, ఏది తాత్కాలికంగా గంగానదీ తీరంలో టెంట్లో పెట్టిన లింగం ఉన్నదేమో 5 క్రోశుల్లో ఉంది. వీడు పరిగెత్తినప్పుడు, బాణం తగిలినప్పుడు వీడు పడిపోయిన స్థలం ఒక్క క్షణం దాటి, ఒక్క అర పర్లాంగు దాటి ముందుకెళ్ళి చచ్చిపోయాడు. ఆ కాస్త దూరం ముందుకెళ్లడంలో 5 క్రోశులు దాటి వెళ్ళిపోయాడు. 5 క్రోశులు దాటి వెళ్ళడం వల్ల వీడి ఆత్మని తీసుకుపోవటానికి, వీడి ప్రాణం తీసుకుపోవడానికి యమకింకరులు వచ్చారు. యమకింకరులు అత్యంత భయంకరాకారులు, నల్లని ఆకారాలతో, పెద్ద పెద్ద కోరలతో వికటాట్టహాసం చేసుకుంటూ 3 కింకరులు వచ్చి, ఆ 3 కింకరులు, ఓరి దుర్మార్గుడా, రారా, మాకు దొరికావురా, తల్లిని చంపావు కదరా, తండ్రిని పీడించావు కదరా, మీ అమ్మకి విడాకులు ఇప్పించిన దుర్మార్గుడివి, వేదం బదులు జోదం ఆడావు, ఇష్టం వచ్చినట్టు వ్యసనాలతో చెలరేగిపోయావు, తినకూడనివి తిన్నావు, తాగకూడనివి తాగావు, ఈ నీ మహాపాపాలకి ప్రాయశ్చిత్తం మేము చేస్తాం, నిన్ను పట్టుకుపోయి యమలోకంలో వేసి కొళ్ళబొడిచి శిక్షలు వేసి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో సృష్టిస్తాం అని వీడి ప్రాణాన్ని యాతనా శరీరంలో ప్రవేశపెట్టబోతూ ఉండగా టక్కన శివకింకర్లు అక్కడికి వచ్చేశారు. రావడంతో యమపాశాలు కత్తిరించారు. కత్తిరించి వీడి ప్రాణాన్ని అందమైన శివదేహంలో ప్రవేశపెట్టారు. శివకింకరులు అచ్చం శివుళ్ళ ఉంటారు, అది శివదేహము అని పిలువబడుతుంది. పవిత్ర శివదేహంలో ప్రవేశపెట్టగానే యమకింకరులు తెల్లబోయి, అయ్యయ్యయ్యయ్యో, వాణ్ణి విడిచిపెట్టండి, ముంచెత్తయినం ద్విజం, ఈ దుర్మార్గుణ్ణి, ఈ నీచుణ్ణి మాకు విడిచిపెట్టండి, వీడిని మాతో పట్టుకుపోవాలి, వీడు కులాచారం ఉల్లంఘించాడు, తల్లిదండ్రుల మాట జవదాటాడు, మహాపాపాలు చేశాడు, ఇటువంటి నీచాతి నీచుణ్ణి, పైగా శివరాత్రి పూట శివాలయంలో అన్నపాత్రని కూడా దొంగతనం చేసిన పాపత్రుడు, శివద్రవ్యాపహారం చేస్తే మహాపాపం అని శాస్త్రం. వీడు శివద్రవ్యాపహారం కాదు, శివుడి నైవేద్యం ఎత్తుకుపోయాడు. అటువంటి ఈ దుర్మార్గుణ్ణి మేము పట్టుకుపోతాం. సేవితవ్యం శివస్వం నా ప్రాణై కంఠగతైరేపి అన్నాడండి. విషమైనా తాగచ్చట, కానీ ప్రాణం పోతున్న శివుడి సొమ్ము ఎత్తుకుపోకూడదు. ఈ మాట కొంచెం గుర్తుపెట్టుకోండి. 30వ శ్లోకం ఆఖరధ్యాయంలో ఏది? రుద్ర సంహితలో సృష్టిఖండంలో చిట్ట చివరి అధ్యాయంలో 30వ శ్లోకంలో విషం తాగినా పర్వాలేదు, ముట్టుకోవచ్చు, కానీ సేవితవ్యం శివస్వం ప్రాణై కంఠగతైరపి, శివుడు సొమ్ముని ప్రాణం పోయినా తినద్దన్నాడంతే. అటువంటిది వీడు, ఆ సొమ్ముని ఎత్తుకుపోయాడు. అది మీకు తెలుసు. అందుకే మేము వీడిని తీసుకుపోవడానికి వచ్చామనగానే శివకింకరులు అన్నారు, మీరు చెప్పింది నిజమే, కానీ ధర్మం వేరు, సూక్ష్మధర్మం వేరు, శివధర్మం మీకు తెలియదు అనగానే అది ఏంటో మాకు చెప్పండి బాబు అన్నారట వాళ్ళు. ఎందుకంటే శివకింకరులతో యుద్ధం చేసే శక్తి వాళ్ళమోహానికి ఎక్కడుంది? అందుకని చేతులు జోడించి అదేమిటన్నారట, కింకరాహ శివధర్మాయే సూక్ష్మాస్తేతు భవాదృశై. కింకరులారా, శివధర్మం సూక్ష్మమైనది, సూక్ష్మ జ్ఞానం కలిగిన వాడే ఆ విషయం గ్రహిస్తాడు. మీలాంటి వాళ్ళకి తెలియదు, అందువల్ల చెబుతున్నాను. వీడు చేసిన పుణ్యం ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు, అందుకే మేము కొంతకాలం పాటు వీడి కైలాసానికి పట్టుకుపోతున్నాం అనగానే దయతో అదేంటో చెప్పండి అన్నారు వాళ్ళు. దొంగతనం కోసమైనా శివాలయంలో శివరాత్రి నాడు శివుణ్ణి దర్శనం చేస్తే వాడి మహాపాపాలు పోతాయి. మోసం కోసమైనా విభూతి పెట్టుకుంటే శివరాత్రి నాడు కపటత్వంతో విభూతి పెట్టుకున్నా పాపాలు పోతాయి. వీడు తిండి దొరక్క ఈ కాశీక్షేత్రానికి వచ్చాడు, గంగలో స్నానం చేశాడు, శివరాత్రి నాడు గంగా స్నానం చేశాడు, విభూతి ధరించాడు, శివాలయంలో భక్తులతో కలిసి శివనామస్మరణం చేశాడు, ఇవన్నీ ఒకెత్తైతే వీడు చేసిన మహాపుణ్యం మరొకటి ఉన్నది. శివరాత్రి నాడు శివుడి సన్నిధానములో ఆవునేతితో దీపం వెలిగించాడు. కార్తీక మాసము శివరాత్రి ఇటువంటి కాలములలో శివుడి సన్నిధానములో దీపం వెలిగించిన పుణ్యాత్ముడు కైలాసం పొంది తీరాలి అని శివుడి ఆజ్ఞ. ఎంత స్పష్టంగా చెప్పారు వాళ్ళు. తన వస్త్రం చింపి కొండెక్కుతున్న చోట శివాలయంలో ఆవు నెయ్యి పోసి ఒక వత్తి అందులో వేసి దీపం వెలిగించాడు. అపరోపి పరోధర్మ, ఇంకెంతకంటే గొప్ప ధర్మం ఎక్కడున్నది? శివధర్మం చాలా గొప్పది, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అందుకే కార్తీక మాసంలో నెల్లాళ్ళు దీపాలు వెలిగించండి అన్నారు. శివరాత్రి, మాస శివరాత్రులు, కార్తీక మాసము ఇటువంటి కాలములలో శివుడి సన్నిధానంలో వెలిగించిన దీపం అపూర్వ పుణ్యం ఇస్తుంది. అందుకే ఇళ్లలో శివలింగం పెట్టుకుని ఒక్క దీపమైనా కార్తీక మాసంలో వెలిగించేవారు పూర్వకాలంలో అన్నమాట. తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యం పుణ్యమే. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా కాలుస్తుందో శివుడి యొక్క ధర్మం తెలిసి చేసినా తెలియక చేసినా మనకు పుణ్యమే ఇస్తుంది. శివధర్మం అంటే శివాలయంలో దీపం వెలిగించడం, శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం, శివరాత్రి నాడు గంగాస్నానం వంటివి చేయటం, ఇదంతా శివధర్మం. ఈ ధర్మం పరమధర్మం, దానివల్ల ముక్తి వస్తుంది. ఈతన్ని మేము పట్టుకుపోతున్నాం. కొంతకాలం కైలాసంలో ఉంటాడు, ఆ తర్వాత కళింగరాజై పుడతాడు అనగానే పాపం యమకింకర్లు ఏమనలేక ఏడుస్తూ యమధర్మరాజు దగ్గరికి వచ్చారు. యమధర్మరాజా, ఇంతకాలం పాటు నువ్వే గొప్ప ప్రభువు అనుకున్నాం, ఇవాళ నిన్ను మించిన ప్రభువులు వచ్చారు. మేము దుర్మార్గుడు గుణనిధిని మనలోకానికి తీసుకొస్తూ ఉంటే ఎవరో శివకింకరులు వచ్చి బలాత్కారంగా వాడిని విడిపించి కైలాసానికి పట్టుకుపోయారు. ఇలా అయితే రేపటి నుంచి మేము మా డ్యూటీ ఏం చేస్తాం? రేపటి నుంచి పాపాత్ములంతా మహాపాపాలు చేసి శివరాత్రి నాడు ఇంత విభూతి పెట్టుకుని భజన చేసుకుంటే వాళ్ళంతా కైలాసానికి పోతే ఎలాగా? మహాపాపాలు తెగజేసి ఏదో ఒక్కరోజు పద్మాగర్ గారి పురాణం వినేసి ఆ దెబ్బతో వాళ్ళు బాగుపడిపోతే ఎలాగా? ఇక మన నరకలోకం అంతా పార్టీ ఖాళీ అయిపోయినట్టుగా, ఓడిపోయిన పార్టీలో జనాలు వేరే దాంట్లో పోతారు కదా, ఓడిపోయిన పార్టీ ఖాళీ అయిపోయినట్టు అయిపోతుందేమో నరకలోకం అనగానే అప్పుడు ఆయన పక్కపక్కనవి, నాయన అంత తేలికేం కాదు శివధర్మం అంటే, ఎక్కడో నూటికో కోటికో ఒక్కడు మాత్రమే అలా చివరి రోజుల్లో కాశీ వెళ్ళి చస్తాడు, అందరికీ ఆ యోగం పడుతుందా? అయినా పర్వాలేదు, చెబుతున్నాను వినండి. ఈ క్షణం నుంచి మీరు చేయవలసిన పని ఒకటి ఉన్నది, నా వాక్యం వినండి, నేను చెప్పినట్టు చెయ్యండి అని హెచ్చరిక చేశాడు. ఈ మొత్తం శ్లోకాలు నేను చదివేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ఏ త్రిపుండ్రధరాలోకే విభూత్యా శతయా గణాహ తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యా కదాచన. వేళాకోళమునకైనా తెల్లని విభూతి రేఖలు నుదుట ధరించే వాళ్ళుంటారే, అలా విభూతి ధరించి చచ్చిపోయిన వాళ్ళని నా లోకానికి తేవద్దు తేవద్దు తేవద్దు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఇంత విభూతి పెట్టేవారు మన వాళ్ళు. ఏమో రాత్రి నిద్రలో పోతామేమో, ఆ నిద్రలో పోయేటప్పుడు విభూతి ఉంటే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దని చెప్పేశాడు ఆయన. నుదురికే ఉండక్కర్లేదట, నుదురికి విభూతి పెట్టుకుని నిద్రపోతుండగా మన మంచం మీద పడిపోతుంది కదా రాలిపోయే విభూతి, అలా విభూతి మంచం మీద రాలిపోయినా వాడిని తీసుకురావద్దన్నాడు. అసలు ఎంత గొప్పదండి ఆ విభూతి ధర్మం. సుస్పష్టంగా చూడండి, తెల్లని విభూతి రేఖలు నుదుట ధరించినటువంటి వాడు మరణిస్తే వాడిని నా దగ్గరకి తీసుకురావద్దు, తీసుకొస్తే మిమ్మల్ని శిక్షించి ఉద్యోగం తీసేస్తాను. ఉద్ధూలనకరాయేహి విభూత్యా శతయాగణాహ. ఇంకెంతేకాదు, ఒంటికి విభూతి రాసుకోవటం వల్ల ఆ విభూతి ఏమవుతుంది, ఒక్కోసారి ఇళ్లలో అటు ఇటు తిరుగుతుంటే రాలుతుంది. అవునా, మీ ఇంట్లో విభూతి పూసుకుని తిరుగుతుంటే మీ ఇంట్లో విభూతి రాలింది. ఆ రాలిన విభూతి ఉన్న ఇంట్లో ఎవడన్నా మరణిస్తే అటువంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురావద్దు పొరపాట్లు కూడా, తీసుకొస్తే మీ ఉద్యోగాలు పోస్టింగులు కాస్త ఊస్టింగులు అయిపోతాయి. ఏ రుద్రాక్షధరాలోకే జటాధారిణ ఏవయే తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యా కదాచన. రుద్రాక్షలు ధరించిన వాళ్ళు, జటాజూటములు ధరించి జటాజూటంలో రుద్రాక్ష ధరించిన వాళ్ళని నా లోకానికి తీసుకురావద్దు. ఏ వంకతో అయినా నిత్యం శివవేషం ధరించేవాడిని నా దగ్గరికి తీసుకురావద్దు. పొట్ట పోషణ కోసమైనా శివశివ శివశివ అని పదిసార్లు ఉచ్చరించేవాడు ఉంటాడే మహాదేవ మహాదేవ అని, అలాంటి వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు అన్నాడు ఆయన. అప్పటి నుంచి యమకింకరులు ఇలాంటి వాళ్ళని తన లోకానికి తీసుకురావడం మానేశారు. ఇప్పుడు ఈ శివకింకరులు గుణనిధి ప్రాణాన్ని తీసుకుని దివ్య శరీరంలో పెట్టారని చెప్పుకున్నాం కదా, అలా పెట్టి వీళ్ళు కైలాసానికి పట్టుకుపోయారు. అక్కడ కొంతకాలం పాటు శివలోకంలో చాలా కాలం సుఖంగా బ్రతికేటవాడు. ఇప్పుడు కొంతకాలం శివలోకంలో ఉన్నాక అదే కాశీలో కనుక మరణించుంటే శాశ్వతంగా కైలాసంలోకి వెళ్ళిపోయేవాడు. కానీ కాశీలో ఇందాక చెప్పినట్టుగా పంచక్రోశుల్లో చావకపోవటం వల్ల కొంతకాలం శివలోకంలో ఉండి మళ్ళీ తిరిగి భూలోకంలో కళింగ దేశపు రాజుకి అరిందముడు అనే ఒక రాజుగారికి పుట్టాడు. ఆ రోజుల్లో కళింగ దేశాన్ని అరిందముడు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన పరమశివ భక్తుడు. ఆయనకి వీడు ఒక్కడే కొడుకై పుట్టాడు. వీడికి దముడు అని పేరు పెట్టాడు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని దముడు అంటారు. అలా పేరు పెట్టాడు తండ్రి వీడికి. వీడికి చిన్నప్పటి నుంచి పూర్వజన్మ రహస్యం గుర్తున్నది. పుట్టి పుట్టగానే పూర్వజన్మ రహస్యంతో పుట్టాడు. అందుకే చిన్నప్పటి నుంచి శివభక్తి అలవడింది. నేను పూర్వజన్మలో పరమపాపాత్ముడు గుణనిధిని, యజ్ఞదీక్షితుడు కొడుకుని, మహాపాపాలు చేసి కూడా శివభక్తి వల్ల శివ సన్నిధానంలో శివరాత్రి నాడు దీపం వెలిగించటం వల్ల కైలాసానికి వెళ్ళాను, ఇప్పుడు కళింగరాజు కుమారుడిగా పుట్టాను అని గుర్తుంది. అందుకని వెంటనే ఈయన రాజు అవగానే, వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయాక ఈ యువకుడు ఈయన దముడు రాజు అయ్యాళ్ళండి. అవగానే వెంటనే అన్నాడు తెలుసా, నా రాజ్యంలో కళింగ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి శివరాత్రికి మాస శివరాత్రికి శివాలయములో దీపం వెలిగించాలి. కార్తీక మాసం అంతా అంటే ఆ నెల్లాళ్ళు కూడా శివాలయంలో ప్రతి వ్యక్తి ఒక్క దీపమైనా వెలిగించాలి. నా రాజ్యంలో ఉన్న పౌరులు ఎవరైనా ఆడైనా మగైనా నపుంసకుడైనా సరే దీపం వెలిగించకపోతే వాళ్ళకి శిరశ్చేద శిక్ష అన్నాడు ఆయన. ఆయనకు తెలుసు గనక బలాత్కారంగా అయినా దీపారాధన చేస్తే బాగుపడతారని సుస్పష్టంగా ఏం చెప్పాడు, అన్యథా సత్యమే వేదం సమే దండ్యో భవిష్యతి. నేను చెప్పినట్టుగా శివాలయములో దీపారాధన వెలిగించకపోతే వాడికి శిరశ్చేదమే శిక్ష. ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉండాలి, ప్రతి శివాలయంలో దీపం వెలిగించవలసిందే, చర్చికి తావులేదు అన్నాడంతే. ఇలా ఉంటే దిక్మాల కమ్యూనిస్ట్ వాళ్ళందరికీ శిరశ్చేదం వేసేస్తే దేశం బాగుపడిపోతుంది అని నేనల్లా, వ్యాసుడు అన్నాడు. కాబట్టి ఈ విధంగా వీళ్ళకి ఏమన్నాడు సుస్పష్టంగా మళ్ళీ, మమ ఆజ్ఞాభంగ దోషేణ శిరశ్చేత్యాం అసంశయం. నా ఆజ్ఞాభంగం చేసి శివాలయములో దీపము వెలిగించకపోతే శిరశ్చేదమే శిక్ష అన్నాడు. దాంతో భయపడి అందరూ దీపం వెలిగించడం మొదలుపెట్టారు. ఇలా ఇంతమంది చేత దీపాలు వెలిగించిన పుణ్యం, తాను కూడా నిత్యం శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యంతో ఈ మహానుభావుడు శరీరం విడిచిపెట్టి మళ్ళీ ఇంకో జన్మెత్తాడు. నిత్యం దీపాలు తాను వెలిగించాడు, కార్తీక మాసం అంతా వెలిగించాడు, శివరాత్రి నాడు వెలిగించాడు. కళింగ అంటే ఇప్పుడు ఒరిస్సా అంటున్నామే, ఒరిస్సా అనే పూర్వం కళింగ అనేవారన్నమాట. కళింగ దేశం అన్నా వాడ్ర దేశం అన్నా ఒరిస్సా, మొత్తం ఒరిస్సా, ఒరిస్సా అంతా కూడా శివాలయంలో శివదీపాలతో నిండిపోయిందనమాట. తానొక్కడే వెలిగించడమే కాక ఇంతమంది చేత వెలిగించిన మహాపుణ్యం, అందువల్ల వీడు ప్రాణం విడిచిపెట్టగానే మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు. ఈసారి అపూర్వమైన మరొక జన్మెత్తాడు. ఆ కాలంలో పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని కొడుకు. ఈ విశ్రవసుడి మొదటి భార్య పేరు ఇలబెల. ఈ ఇలబెలకి విశ్రవసుడికి ఇతడు కొడుకై పుట్టాడు. అంటే మొదటి జన్మ గుణనిధి, రెండో జన్మ కళింగరాజు కుమారుడు దముడు, మూడో జన్మలో ఇప్పుడు ఇలబిలాపుత్రుడై ఐలబిలుడు అని పిలువబడ్డాడు. ఇతడు విశ్రవసుని కొడుకు గనక వైశ్రవణుడు అనేవారు, ఎలబిల కొడుకు గనక ఐలబిలుడు అనేవారు. పచ్చని రంగుతో బంగారపు రంగుతో పుట్టుకొచ్చాడు. ఈతనికి మళ్ళీ పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి. దాంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వారణాసి క్షేత్రానికి వచ్చాడు. ఇంకా వారణాసిలో 1000 సంవత్సరములు మహాతపస్సు చేశాడు. నాన్నగారి దగ్గర అమ్మ దగ్గర సెలవు తీసుకుని మహానుభావుడు ఈ వైశ్రవణుడు 1000 సంవత్సరముల పాటు ఒకప్పుడు ఏ ప్రాంతంలో చచ్చిపోయాడో ఆ ప్రాంతం అంతా వీడు గుర్తుందిటండోయ్. అక్కడంతా తిరిగి శుభ్రంగా గంగా స్నానం చేసి ముందు విఘ్నేశ్వరుడు మొదలైన వాళ్ళందరినీ పూజించి అక్కడ తపస్సు చేశాడు. అతడు తన పేరు మీదుగా యక్షేశ్వర లింగం అని ఒక లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించుకుని నిత్యం పూజించేవాట. అలా పూజిస్తూ ఉండగా ఇక్కడ రాశారండి, ధర్మాలకు దూరంగా ఉన్న ఆ దీక్షితపుత్రుడు దౌర్భాగ్యుడు, ఎక్కడ సంపదలను అపహరించడానికి తిండి కోసం శివాలయానికి వెళ్ళడం ఏమిటి, వాడి కర్మ పరిపక్వమయ్యి శివాలయంలో దీపం వెలిగించడం ఏమిటి, ఇప్పుడు ఏకంగా పులస్త్య ప్రజాపతి పుత్రుడై పుట్టడం, ఆ వంశంలో పుట్టడం ఏమిటి, వాడు పులస్త్యునికి మనుమడి విశ్రవసుని కుమారుడై పుట్టడం ఏమిటి, ఇదే కదా శివధర్మం అంటే అంటాడు. ఆ తర్వాత పద్మకల్పంలో దానికి మేఘవాహన కల్పము పద్మకల్పం ఈ రెండింటికి మధ్య సంధికాలంలో, అంటే ఇతడు మొదటి జన్మ అంతా పద్మకల్పం అని చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత మేఘవాహన కల్పం వచ్చింది. ఇప్పుడు కల్పం వేరు, శ్వేతవరాహ కల్పం. మేఘవాహన కల్పం వచ్చే సమయంలో ఇతడు వైశ్రవణుడనే పేరుతో కాశీలో మహాతపస్సు చేశాడు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎక్కడో తపస్సు చేశాడని చెబుతున్నారు, కానీ 18వ అధ్యాయంలో శివపురాణంలో సృష్టి ఖండంలో 4వ శ్లోకంలో పురారే సంప్రాప్య కాశికాం చిత్ప్రకాశికాం, శివుని చైతన్య స్వరూపముతో ప్రకాశించే కాశీనగరమే చేరుకున్నాడు అన్నారు. అక్కడ ఏకాదశి రుద్రుల్ని పూజించాడు, లింగాన్ని ప్రతిష్ఠించాడు, మహాతపస్సు చేశాడు. క్రమంగా 1000 ఏళ్ళు తిండి లేకుండా తపస్సు చేస్తే వాడి శరీరం బక్క చిక్కిపోయింది, ఎండిపోయాడు, డొక్కలు ఎండిపోయి అస్థిపంజరం తప్పేమీ లేదట. ఈ కథ మళ్ళీ మీకు ఇంకోసారి వస్తుంది, అక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్గా చెబుతాడు. ప్రస్తుతం సృష్టిఖండంలో కొంచెం క్లుప్తంగా చెబుతాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల కథ వస్తుంది మళ్ళీ చిట్ట చివరిలో మనకి. ఇది అందులో మళ్ళీ 2వసారి చెప్పాడు, చరిత్ర చర్మణం అని అనుకోకుండా అక్కడ ఏంటంటే ఇందులో చెప్పను అక్కడ చెబుతాడనమాట. కొన్ని కథలు 2వసారి చెబితే కానీ మానవులకి పూర్తిగా ఎక్కదని అలా చెబుతారు. సరే ఇతను మొత్తం మీద అస్థిపంజరం అయిపోయాడని చెప్పానుగా, అస్థిపంజరంలో మాంసం లేదు చర్మం లేదు కానీ గుడ్లు మాత్రం మిగిలేటండి, కనుగుడ్లు, కంటి గుడ్లు మాత్రం నాశనం కాలేదట, మిగతా చర్మం అంతా పోయి ల్యాబొరేటరీస్లో ఉంటుంది సరే, జువాలజీ ల్యాబ్లో అస్థిపంజరాలు అలా ఉన్నాడనమాట, విఠలాచార్య సినిమాలో అస్థిపంజరాలాగా. ఇలా 1000 ఏళ్ళు గడిస్తే ఆ మహాతపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమయ్యాడు, పైగా అర్ధాంగితో అర్ధనారీశ్వరుడై ప్రత్యక్షమయ్యాడు. పార్వతి అంది, ఎందుకండి తరచుగా ఈ మధ్యన నన్ను కూడా పట్టుకెడుతున్నారు, మీరు ఒక్కరూ వెళ్ళి రావచ్చు కదా అంటే, కాదులే కొన్ని కారణాలు ఉంటాయి, ఇప్పుడు నువ్వు కూడా నాతో రావాలన్నట్ట. సరే మీరు చెప్పారుగా వస్తానంది. అమ్మవారు సగం అయ్యవారు సగంగా మారి అక్కడికి వచ్చారు. నాయనా కంటి మీద రెప్పలు వేసుకుని ఉన్నావు, ఈ కంటి రెప్పలు కనుగుడ్లు తప్ప మీ నీ శరీరం అంతా పాడైపోయింది, అస్థిపంజరం మిగిలింది, అయినా తపస్సు చేస్తున్నావురా, లే కళ్ళు విప్పు నన్ను చూడన్నట్ట. ఉన్మీల్య నయనే యావత్సపశ్యతి తపోధనగా, కళ్ళు తెరిచి నన్ను చూడు అన్నాడు. అనగానే ఆ అస్థిపంజరంలో ఉన్న కళ్ళు కదిలాయి, కనురెప్పలు పైకి తీశాడు, చూశాడు, ఎవరో పిలిచారు చూద్దామని కళ్ళు విప్పి చూడగానే ఎవరిని చూశాడు, కోటానుకోట్ల సూర్యుల కాంతితో ఉన్న పరమాత్ముణ్ణి మహాతేజస్యాలిని ఈశ్వరుణ్ణి చూశాడు. తావదుద్యత్ సహస్రాంశు సహస్రాధిక తేజసం, ఇక్కడ సహస్రాంశుడు అంటే సూర్యుడు, ఎటువంటి సూర్యుడు, సహస్రాధిక అంటే కోటానుకోట్ల సూర్యుల కాంతితో ఉన్నాడు. ఆ కాంతి ధగ 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 వెలిగిపోతోంది, తెల్లని కాంతి, సూర్యకాంతి. ఆ కాంతిని చూడలేక అప్పటికే ఎండిపోయిన శరీరం కేవలం గుడ్లేగా మిగిలే, ఆ గుడ్లు మూసేసుకుని ఇలా పేలిపోతున్నాయి నా కళ్ళు, నేను కళ్ళు తెరవలేను, నిన్ను చూడలేను బాబోయ్ అన్నట్ట. ఆ మాట అందామంటే నాలుక కూడా ఎండిపోయింది, ఇవంతా దవడలు మిగిలాయి, మొత్తం ఈ చర్మం తీసేసి మాంసం తీసేస్తే లోపల ఒక పుర్రె ఎలా కనపడుతుంది ఆలోచించండి, ఆ పుర్రె అంటోంది, మాట రాదు సరిగ్గా. కళ్ళు మూసేసుకున్నాడు, ఉన్న కళ్ళు కూడా పేలిపోయేటట్టుంది ఆ కాంతికి. నిజంగా ఈశ్వరుడు తన కాంతితో దర్శనమిస్తే ఒక్క దెబ్బకి మనం పట్మని వెళ్ళిపోతాం. గట్టిగా ఈ కరెంటే తట్టుకోలేము మనం. ఏమండి వీధి దీపాలు వెలుగుతున్న చోట ట్రాన్స్ఫార్మర్ల దగ్గర చెయ్యి పెట్టిన వాళ్ళు భస్మైపోతారు. రైల్వే కరెంట్ ఉంటుంది చూసారా, 25,000 వోల్ట్లు. మీరు ఎప్పుడో చూడండి దానికి ఏ కాకిన్నా పొరపాటున కాకులకి వాటికి ఏంటంటే దేవుడు ఒక శక్తి పెట్టాడు, కాళ్లతో పట్టుకుంటే ఆ కరెంట్ ఏం చేయదు, ఆ కాళ్ళకి కరెంట్ అంటుకోదట. కానీ రెక్క తగిలిందా అవి భస్మం అయిపోతాయి వెంటనే అనమాట. అలాంటిది పరమేశ్వరుడు కాంతి, కొన్ని కోట్ల సూర్యుల కాంతి నేను చూడగలుగుతాడు. పాపం మాట్లాడడానికి మాట రావట్లా, అది కనిపెట్టాడు స్వామివారు. పాపం వీడు ఏదో చెబుదాం అనుకుంటున్నాడు, స్వామి నీ తేజస్సు చూడలేకపోతున్నానని చెబుదాం అనుకుంటున్నాడు. కానీ కర్మయోగం ఇతడు ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాడు అనుకుని, నాయనా నిజాంగిరి దర్శనేనాథ దృక్సామర్థ్యం ప్రయచ్చమే, నా శక్తి నీ రూపాన్ని చూచే శక్తి, నీ అఖండ రూపాన్ని చూచే శక్తి నా కళ్ళకెమ్మని నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావు. నా కళ్ళతో నిన్ను చూడలేకపోతున్నాను కాబట్టి చూసే శక్తి ఇమ్మని నన్ను ప్రార్థిద్దాం అనుకుంటున్నావు, కానీ ప్రార్థించలేకపోతున్నావు, అంతే కదా. ఇదిగో ఇప్పుడు నేను నీకు దివ్య దృష్టిస్తున్నాను, ఈ దివ్య దృష్టితో నన్ను చూడు అన్నాడు. అనగానే ఇతనికి అద్భుతమైన కళ్ళు వచ్చాయి. ఏవి కళ్ళు అండి అవి? కోట్ల సూర్యులు చూసినా తట్టుకునే శక్తి వచ్చింది ఆ కంటికి, దానికి దివ్య దృష్టి అని పేరు. అలా శివుడు అన్నాడో లేదో వీడు కళ్ళు తెరిచి చూశాడు. ఆ కళ్ళు తెరవడంతో ఇతని అస్థిపంజరం కాస్త అందమైన బంగారపు రంగులోకి వచ్చేసింది. పరమసుందరాకారుడైపోయాడు ఆయన. అయిపోయి ఈ విశ్రవసపుత్రుడు అద్భుత శరీరంతో దివ్య నేత్రములతో పరమాత్మను చూశాడు. చూసి చూడగానే ముందు శివుడు, శివుడి పక్కన ఉన్న పార్వతి కనబడ్డారట. ఈ పార్వతిని చూడడంతో మళ్ళీ వీడికి ఈర్ష్య మొదలైంది. ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందిగా వీడికి, పాత బుద్ధి ఎక్కడికి పోతుందండి. అందుకని యజ్ఞదత్తుడు ఆయన కొడుకు, ఆ తర్వాత కళింగరాజు పుత్రుడు, ఇప్పుడు మూడవ జన్మ. ఇంతకీ ఈ దృష్టి ఏంటిసారి వీడికి? అహోరూపం అహో ప్రేమ సౌభాగ్యం శ్రీరహోభృశం. ఏమి రూపం, ఏమి సౌభాగ్యం, ఏమి ఇవి శోభ, ఏం తపస్సు చేసి ఉంటుంది ఈవిడ? నా దేవుడి శరీరంలో సగభాగం లాగింది, నేనంత తపస్సు చేసి ఉండను, అందుకే నన్ను అర్ధభాగంలో పెట్టుకోలేదు. ఆవిడ చేసిన తపస్సు ఏమిటో అది తెలుసుకుంటే నేను కూడా చేసేవాడి కదా అని ఆవిడికి ఆశనెట్ట. అమ్మవారు ఎందుకు పక్కన ఉండాలి? సగం శరీరాన్ని ఆవిడ ఆక్రమించింది, ఆ సగం శరీరంలో నేనుంటే ఎంత అదృష్టవంతుడు అవుతాను అని ఈర్ష్య కలిగింది ఆవిడ మీద. రామచంద్ర ఇలాంటి ఈర్ష్యలు కలుగుతాయంటే కలుగుతాయి. ఓసారి నారదుడే ద్వారకానగరం వెళ్ళి ఈ రుక్మిణి బదులుగా నేనే రుక్మిణి అయి పుట్టి ఆయన భార్యను అయితే ఎంత బాగుండు అనుకున్నట్ట. లేదు నారదుడు, ఇలాంటి బుద్ధులు అప్పుడప్పుడు భక్తులు కలుగుతాయి. అది భక్తి ఎక్కువ అవటం వల్ల. ఆ భక్తి ఎక్కువైపోయి అలా అనుకోగానే అప్పుడు ఏమైంది, ఈ ఎడమ కన్ను అలా పైకి కిందకే కదిలిపోయింది ఈర్ష్య వల్ల. ఈర్ష్యతో పార్వతిని చూచి ఈ పార్వతి ఆయనకి భార్య అయ్యింది, నేనెందుకు అవ్వలేదు అనుకోవడంతో ఈ ఎడమ కన్ను గవ్వలాగా పైకి కిందకి కదిలి తప్పని పేలిపోయింది. దాంతో ఒంటి కన్ను వాడు అయిపోయాడు కర్మ. అప్పుడు పార్వతి పక్పకానవి, పరమేశ్వర నీ భక్తులు నీ శిష్యులు హేమాహేమీలు, ఒకడేమో నేను ఎత్తిమే చేయిబెట్టి నిన్ను చంపేస్తానంటాడు నీ దగ్గర వరం పొంది, ఒకడేమో నాకే ఎసరు పెట్టి నన్నే పక్కకి గెంటి నా స్థానం లాగుదాం అనుకుంటాడు, ఒకడు నీ బిల్డింగ్ ఎత్తుకుపోతానంటాడు, ఒకడేమో నీ మొత్తం శరీరంలో ఉన్న ఆభరణాలు ఇమ్మంటాడు, ఒకడేమో పచ్చిమాంసం పెడతాడు, ఒకడేమో మాసిపోయిన గుడ్లు కప్పుతాడు. ఏం భక్తులు ఏం దైవం అంది వేళాకోళంగా. మన పిల్లవాడే కదా పార్వతి. పిల్లలు ఒక్కొక్కప్పుడు మా అమ్మకి నాన్నగారు డబ్బులు ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు అని అమ్మ మీద అలగడం నువ్వు చూసావు కదా. పిల్లలు ఏం చేసినా తట్టుకోవాలి, మరి తప్పదు కదా, మన పిల్లలే కదా. వీడు పరమ భక్తుడు, పరాకాష్ఠకి వెళ్ళిపోయింది వీడి భక్తి, పిచ్చి భక్తి అంటారు దీన్ని. ఈ పిచ్చి భక్తికి వరాలు ఇవ్వడమే మార్గం కాబట్టి వీడికి మంచి వరాలు ఇవ్వనగానే అప్పుడు ఆయన మాట విని పార్వతీదేవి, నాయన పుత్ర అంది. అప్పటికి ఈయనకి ఈర్ష్య కొంచెం తగ్గింది. పుత్ర అనగానే, అమ్మా నన్ను క్షమించు తల్లి, ఏమిటో నా కర్మ గాలి, నీకే అసలు పెట్టాను అన్నాడు. మరేం పర్వాలేదులే, నీకు ఎడం కన్ను పోయినా కన్ను ఉండదు కానీ దృష్టి మాత్రం ఉంటుంది, ఒంటి కన్నివాడు అవుతావు. ఆ ఒంటి కన్ను కూడా ఒక రకమైన పింగళ వర్ణంలో ఉంటుంది. విశ్రవసపుత్ర, నువ్వు నన్ను ఈర్ష్యతో చూసావు గనక ఈరోజు నుంచి నీకు కుబేరుడు అంటే చెడ్డ దృష్టితో చూసినవాడు అని అర్థం. కుబేరుడు అంటే అది అర్థం. అసలు అమ్మవారిని కూడా ఈర్ష్యా దృష్టితో చూడటం వల్ల చెడ్డ దృష్టితో చూచిన వాడిని కుబేరుడు అంటారు. నీకు కుబేరుడు అని పేరు వస్తుంది. నువ్వు ఈశ్వరుడికి మిత్రుడు అవుతావు, నా అనుగ్రహం పొందుతావు, నా ఆలయంలో నీకు ఆలయం ఉంటుందంది ఆవిడ. అందుకే అన్నపూర్ణ ఆలయంలో ఉంటుంది. చూడండి, ఈసారి మీరు కాశీ వెళ్ళి చూడండి, అన్నపూర్ణ ఆలయంలో అన్నపూర్ణకి ఎడం మనకి ఎడం పక్కన అన్నపూర్ణ కుడి పక్కన ఆయన ఉంటాడు. కుబేరేశ్వర యంత్రం లింగం ఉంటుంది అక్కడ, కుబేరుడు విగ్రహం కూడా ఉంటుంది. నువ్వు నా ఆలయంలో ఉందివుగాక అనగానే ఇప్పుడు శివుడు నీకు ఇంకో వరం ఇస్తున్నాను రా, అమ్మవారులాగా నా పక్కన ఉండాలని కోరుకున్నావుగా, నువ్వు అమ్మవారి స్థానం కావాలని కోరుకున్నావుగా. అమ్మవారి స్థానం ఎలాగో ఇవ్వలేను కానీ నాతో మైత్రి ఇస్తాను. ఈరోజు నుంచి మిగతా వాళ్ళల్లో నువ్వు భక్తుడివి కాదు, మిత్రుడివి కూడా. తక్కిన వాళ్ళు కేవలం భక్తులు, నువ్వు నా మిత్రుడివి. నీతో షేక్ హ్యాండ్ గుచ్చుకుంటానికి మీదట కరచాలనం చేస్తానన్నాడు. ఎంత యోగం పట్టిందండి వాడికి. అందుకే తక్కిన వాళ్ళందరూ వేరట, తక్కిన ఇంద్రాదులందరూ కేవలం భక్తులు, మనందరం భక్తులం. కానీ కుబేరుడు ఆయనకి మిత్రుడు. అది గొప్ప యోగం. పూర్వజన్మలో అపాత్రుడు, ఇప్పుడు శివుడికి మిత్రుడు. ఇలా ఏమన్నాడు ఈరోజు నుంచి, మయా సఖ్యంచతే నిత్యం వత్స్యామి చతవాంతికే, నేను నీకు ఈరోజు నుంచి మైత్రీభావంతో దగ్గరికి తీసుకుంటున్నాను, నిన్ను నా మిత్రునిగా చేసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నాలకానగరానికి రావచ్చు అనగానే అలాగే అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉండనండి అనగా, కాశీలో ఎక్కువసేపు ఉండకూడదు నువ్వు. భూలోకంలో లంక అని ఒకటి ఉన్నది ద్వీపం. ఆ లంకా నగరం ఒకప్పుడు రాక్షసులది. దాన్ని విష్ణుమూర్తి ధ్వంసం చేసి రాక్షసుల్ని నాశనం చేశాడు. అక్కడ నుంచి చాలామంది పారిపోయారు. అలా పారిపోగా పారిపోగా ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అక్కడికి వెళ్ళి మంచి నగర నిర్మాణం పునర్నిర్మాణం చేసుకో, అక్కడికి వెళ్ళి హాయిగా జీవించు. పార్వతిని ఈర్ష్యతో చూసిన పాపం ఒకటి ఉందిగా నీ దగ్గర, దానివల్ల నీకు ఆ లంకా నగరం ఎక్కువ కాలం దక్కదు. లంక మళ్ళీ నీ దగ్గర నుంచి ఓ కుర్ర కుంక, ఓ రాక్షస కుంక లాక్కుంటాడు. ఆ కుంక లాక్కున్నాక లంక నుంచి మళ్ళీ నా దగ్గరకు వస్తావు, అప్పుడు నీ సంగతి నేను చూస్తానన్నట్ట అన్నట్టే ఈ కుబేరుడు వెళ్ళి భూలోకంలో అద్భుతంగా లంకా నగరాన్ని పునర్నిర్మాణం చేసి కొంతకాలం పరిపాలించాడు. మంచి స్వర్ణమయమైన లంకా నిర్మాణం చేసుకుని అద్భుతంగా పరిపాలించాడు. ఇదిగో అమ్మవారిని ఈర్ష్యతో చూశాడుగా, ఆ ఎఫెక్ట్ పడింది ఆయన మీద, ఆ ప్రభావం పడింది. కొంతకాలం పోయాక ఈ విశ్రవసుడు కైకసి అని ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ రెండో భార్య. ఆవిడకి వరుసగా రావణ, కుంభకర్ణ, విభీషణాదులు, సర్పణక పుట్టారు. రావణాసురుడు చావగొట్టి మళ్ళీ కుబేరుణ్ణి లంక లాగేసుకున్నాడు. లంక లాక్కోవడంతో వీడు మళ్ళీ ఏడుస్తూ పరుగు పరుగును వచ్చేట శివుడి దగ్గరికి. పరమేశ్వర, నువ్వు చెప్పినట్టే నాకు అదేం యోగం పోగాని పెర్మనెంట్ హౌస్ ఉండడం లేదు, నా రాజధాని మళ్ళీ మారిపోయింది, లంకానగరం నుంచి పరిగెత్తు కొట్టు వచ్చాను, నన్ను కాపాడు బాబో అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, సరే నాయన, నా అలకానగరం నీకు ఇచ్చేశాను, ఈ ఉత్తరం దిక్కునున్న అలకాపురం ఈ నగరం అంతా ఈరోజు నుంచి యక్షలోకం అయిపోతుంది, ఇప్పుడు మరి నేను ఎక్కడ ఉండాలి అన్నాడు ఆయన. శివుడి అన్నీ కొంటి పనులే, నా అలకానగరం నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు పరిపాలించుకో, మరి నేను ఎక్కడుండాలో అనగా, మా నగరంలో ఉండండి స్వామి, మీ నగరమేగా నాకు ఇచ్చారుగా, మా ఇంటి పక్కనే మీకు మంచి బిల్డింగ్ కడతాను, అందులో ఉండండి అనగా, పార్వతీదేవి అంది, ఇక నీకు ఇచ్చాక మళ్ళీ నీ దగ్గర ఉంటే నీ ఆతిథ్యం పొందినట్టు అవుతుంది, ముష్టి వేశాక ముష్టి నుంచి వెనక్కి లాక్కోకూడదు మళ్ళీని, అష్టైశ్వర్యాలు నీకు ఇచ్చేశాడు శివుడు, కాబట్టి మేము వేరే లోకం చూసుకుంటాం, స్వామి మన కోసం కొత్త లోకం కట్టించండి అన్నది. అప్పుడు శివుడు, అయితే ఇప్పుడు ఈ కొత్త లోకాన్ని నేను సృష్టి చేసుకుంటాను, దానికి ఏం పేరు పెట్టమంటావు అన్నాడా అనగానే, ఇక మీదట ఆ లోకాన్ని మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోకూడదు, ఏనాడు ఆ లోకాన్ని మన దగ్గర నుంచి లాక్కోకూడదు ఎవడు, అక్కడికి వచ్చిన వాడికి ఈ లోకం నాకు కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది. ఉదాహరణకి మనం లోకం కట్టుకున్నాం, ఈ లోకం నాకు కావాలి, మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఓ మంచి బిల్డింగ్కి వెళ్ళారనుకోండి, ఆ బిల్డింగ్లో రకరకాల సౌకర్యాలు ఉన్నాయనుకోండి, బిల్డింగ్ బాగుంది, ఈ బిల్డింగ్ మనకు వస్తే బాగుండనిపిస్తుంది. అదే కూలిపోతున్న సత్రంలో ఉండి చావడానికి సిద్ధంగా అందులో ఉన్నటువంటి మనుషులు ఉంటే చిచ్చి మనకెందుకు ఈ బిల్డింగ్ అనిపిస్తుందో లేదా, పాడుబడిన సత్రంలో ఎవడు ఉంటాడు, కొత్త సత్రంలో ఉంటాడు. కానీ అందుకని పార్వతీదేవి చాలా తెలివితేటలతో ఏముందో తెలుసా, అద్భుతమైన సౌందర్యవంతమైన నగరము, సంపదలున్న నగరము, విలాసములున్న నగరం అయితే ఇవాళ కుబేరుడు అడిగి అలకాపురాన్ని పట్టుకుపోయినట్టుగా రేపు పొద్దున కూడా వచ్చి పట్టుకుపోతాడు. కాబట్టి మనం ఒక నగరం కట్టుకుందాం, ఆ నగరం మీకు నాకు ఏకాంత భక్తులకి తప్ప తక్కిన వాళ్ళకి శ్మశానంలా కనపడాలి, మంచు ముద్దలా కనపడాలి, ఏ ఇల్లు లేనట్టుగా కనపడాలి, అలాంటి నగరం నిర్మాణం చెయ్యండి. అలాంటి నగరం ఒక సంస్కృతంలో కైలాసం అని పేరు. కైలాసం అంటే అన్నీ ఉంటాయి అక్కడ, సకల సంపదలు ఉంటాయి, అన్ని రకాల భవనాలు ఉంటాయి, కానీ తీరా మనం పెడితే అక్కడ మనకి ఏ బిల్డింగ్ కనబడదట, అప్పుడప్పుడు మంచు లేక శ్మశానాలు, బూడిదలు, పాములు, జంక చర్మాలు, పులి చర్మాలు, ఏనుగు తోళ్ళు ఇవే కనపడతాయి. భక్తులకి దాని మీద ఆకర్షణ కలగకూడదు, అది కావాలనే కోరిక కలగకూడదు. అలా కలగకుండా ఉండడానికి వైరాగ్యముతో కూడినట్లుగా ఉండేటటువంటి నగరమునకు కైలాసము. కైలాసం అంటే ఉండి కూడా లేనట్టు కనపడుట, భోగములుండి కూడా లేనట్టు కనపడుట, వైరాగ్యం కలిగించుట. ఆ లోకానికి కైలాసం అని పేరుపెట్టి అలాంటి నగరం నిర్మాణం చేయండి అంది. అప్పుడు ఈశ్వరుడు తన మహాసంకల్ప బలంతో కైలాసాన్ని సృష్టించుకున్నాడు. సృష్టించుకుని అమ్మవారితో అక్కడ మకాం పెట్టాడు. నిజానికి అక్కడ లేని సంపద అంటూ ఉండదు, అద్భుతమైన భవనాలు ఉంటాయి అక్కడ. పరమేశ్వరుడు పరమసుందరుడై కిరీటధారి అయి ఉంటాడు, కానీ చూసేవాడికి మాత్రం అది శ్మశానంలా కనపడుతుందిట, అందుకే దానికి కైలాసం అని పేరు. ఈ విధంగా ఈశ్వరుడు కుబేరుడి ధర్మమానని, రావణాసురుడి ధర్మమానని అలకాపురం విడిచిపెట్టి కైలాస నిర్మాణం చేశాడు. అప్పటిదాకా నిజానికి చాలామందికి తెలియదు కానీ కైలాసం అనే నగరం లేదట అంతపురం. ఇదంతా మేఘవాహన కల్పంలో జరిగిందనమాట. అంటే ఈ రావణుడు కాదు, ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో ఉన్న రావణుడు కాకుండా మేఘవాహన కల్పంలో ఉన్న రావణుడి వల్ల ఆ కుబేరుడికి అలకాపురం ఇవ్వడం వల్ల కైలాస నగరం నిర్మాణం చేసుకున్నాడు. ఇంత కథ ఎవరు చెప్పారు? బ్రహ్మ చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నారదునికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అసలు శివుడికి కాశీ ఇష్టం అంటావు నువ్వే, కాశీ విడిచిపెట్టి అలకాపురం అంటావు ఓసారి, ఇప్పుడు కైలాసం అంటావు, ఈ మూడు ఎలా వచ్చాయి అని అడిగాడు కదా ప్రారంభంలో. అందుకని మొట్టమొదట కాశీయే సృష్టి ఆరంభకాలంలో శివుడు నిర్మించుకున్నాడు. కొంతకాలం పోయాక దివోదాసు ధర్మాన్ని కాశీ విడిచిపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ కాశీకి వచ్చిన పోన్లే, ఎల్లప్పుడూ కాశీలో ఉండడం ఏమిటని అలకాపురం నిర్మాణం చేసుకున్నాడు. అలకాపురంలో కొంతకాలం ఉన్నాక కుబేరుడు వచ్చి కాళ్ళ మీద పడితే కుబేరుడి కోసం అలక ఇచ్చి, అలకకి ఎదురుగుండా ఉత్తరం వైపు అలక ఉంటుంది కదా, అందుకని ఈయనేమో ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చేటట్టుగా వీలుగా ఏర్పాటు చేసుకుని కైలాసం అనే ఒక మహాలోక నిర్మాణం చేసుకుని సకల భోగాలు ఉండి కూడా లేనివాడయ్యినట్టుగా కనబడుతూ అష్టైశ్వర్యాలు ఉండి కూడా ముష్టెత్తుతున్నట్టుగా నటిస్తూ కొత్త లోకంలో ఉండడం మొదలుపెట్టాడు. ఈ విధంగా కైలాసం అనే ఒక మహాలోకం సమస్త ప్రాణుల కోసం పుట్టుకొచ్చింది. అది శివరాత్రి పర్వదినన్నాడు ఈశ్వరుని అందులో గృహప్రవేశం చేశాట. అందుకే శివరాత్రి నాడు కైలాసానికి అర్ధరాత్రి వెళ్ళాడు కాబట్టి కూడా శివుణ్ణి అర్ధరాత్రి పూజిస్తారు. ఇంకా ఆ కైలాసయాత్ర ఎలా ఉంది అంటే 9 కోట్ల గణములతో కాకపోదుడు, మధుపింగడు మధుపింగలుడనేవాడు 9 కోట్ల గణాలతో, నీలుడనేవాడు 90 కోట్ల గణాలతో, నందికేశుడు 100 కోట్ల గణములతో, ఇంకా రకరకాల గణములతో ఈ ప్రమద గణాలు, నందికేశ్వర గణాలు, కంకుభట్ట గణాలు, పిశాచ గణాలు, విష్టంభ గణాలు, చంద్రగణాలు, కాకపాద గణాలు, ఇలాంటి గణములందరితోటి కలిసి ఈశ్వరుడు కైలాసంలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన పరమ పవిత్ర దినం కూడా మహాశివరాత్రి పర్వదినం, అది కూడా అర్ధరాత్రి కాలము. ఇది శివుడి యొక్క కైలాసయాత్ర విశేషము. పరమ పవిత్రమైనటువంటి ఈ గాథంతా శివపురాణంలో 2వది అయిన రుద్ర సంహితలో మొదటి ఖండమైన సృష్టి ఖండంలో ఉంటుంది. 20 అధ్యాయములతో కూడినది ఇది. ఇది చాలా గొప్ప ఘట్టం. ఈ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాడికి స్వగృహప్రాప్తి కలుగుతుందట. శివుడు కైలాసంలోకి వెళ్ళిన ఈ ఘట్టం అయిన వాడికి స్వగృహప్రాప్తి కలుగుతుందని, దాంపత్య జీవితం బాగుంటుందని, ఈర్ష్య అసూయాది ద్వేషములు మనస్సు నుంచి తొలగుతాయని, వ్యక్తి అంత్యకాలంలో ఈ ఘట్టాన్ని తలుచుకుంటే, వార్ధక్యంలో ఉన్నప్పుడు, ముసలితనంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఘట్టాన్ని తలుచుకుంటే వాడు కైలాసానికి వెడతాడని చెప్పాడు. ఈ విధంగా నారదునికి బ్రహ్మ చెప్పాడు, వ్యాసుడు దీన్ని గ్రంథస్థం చేశాడు, సౌనకాదులకు సూత మహర్షి చెప్పాడు, నేను మీకు కూడా 12 రోజుల కాలంలో ఈ ఘట్టం అంతా చెప్పాను. మళ్ళీ మనం 24వ తారీఖు నుంచి 24 మార్చి వరకు సరిగ్గా 1 మాసం, మిగతా ఏది ఈ రుద్ర సంహితలో ఉన్నటువంటి సతీఖండం, సతీదేవి పుట్టుక, ఆ తర్వాత పార్వతీ కళ్యాణం, కుమారస్వామి గణపతి పుట్టడాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలతో మళ్ళీ 24 నుంచి మనం కలుసుకుంటాం. 24 అంటే ఫాల్గుణ మాసం సరిగ్గా ఆ రోజే ప్రారంభం. శుక్లపక్షం ప్రతిపత్తిథి, పాడ్యమీ తిథి, సోమవారం ఆ రోజు. ఆ రోజు నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఫాల్గుణ మాసం అమావాస్య వరకు చెప్పుకుంటాం. ఉగాది నుంచి మీకు మీరే మాకు మీరే.